వందనాలు చెల్లించుకుంటున్నాను. నిన్న జరిగినటువంటి బైబిల్ స్టడీని ఒక క్లుప్తంగా ఒకసారి రివైజ్ చేసుకున్నాము. ఆల్రెడీ ఈ కాంటెక్స్ ఈ యొక్క చాప్టర్ ను బట్టి, చాప్టర్ లో ఈ పోర్షన్ లో మనము యోహాను యేసుక్రీస్తు వారు చేస్తున్నటువంటి ఆ కార్యాలను చూసి, తన శిష్యుల్ని ఇద్దరిని యేసుక్రీస్తు వద్దకు పంపించి, రాబో మెస్సయ్య నువ్వేనా లేకపోతే నేను ఇంకొకరిని కొరకు కనిపెట్టాలా అని చెప్పేసి అడుగుతారు. అయితే ఆయనకి ఎందుకు ఈ డౌట్ వచ్చింది, ఒకవేళ ఆయనలో ఏమన్నా ఈ యొక్క అవిశ్వాసం ఏమన్నా వచ్చిందా అనేది మనము ప్రశ్నగా తీసుకున్నాము. అందులో యోహాను డౌట్ వచ్చిందా అంటే డౌట్ వచ్చింది. అయితే యోహాను అవిశ్వాసం అయ్యానా అంటే లేదు, సంపూర్ణ అవగాహన లో ఉన్నాడనేది మనము మాట్లాడుకున్నాము. అంతేకాదు కానీ ఈ యొక్క ప్రవచనాలు ఏంటంటే రాజ్యం కోసం మాట్లాడుతున్నాయి, బట్ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్నటువంటి కార్యాలు భౌతిక రాజ్యాన్ని అయితే చేయలేదు. సో దాని వలన ఇంకొకరి కొరకు మేమేమన్నా కనపెట్టాలా అనేది ఈ యొక్క యోహాన్ అనేది తన శిష్యులతో క్లారిఫికేషన్ కోసం పంపించాడు అనేది మాట్లాడుకున్నాము. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు డైరెక్ట్ గా అవును నేనే అని చెప్పకుండా వర్స్ 5 లో రెస్పాన్స్ ఏం చెప్తున్నారంటే, గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటి వారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, బీదలకి సువర్తమానము ప్రకటింపబడుతుంది అని చెప్పి చెప్తారు. అంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ యెషయా ప్రొఫెసీ మెసేజ్ గురించి ఏదైతే ఉందో, యెషయా 35:5-6 వచనాలు, అదే విధంగా 61 యెషయా 61:1 వచనాల్లో ఏదైతే ఉందో అది ఒకసారి యోహానుకి గుర్తు చేస్తారు. చేసిన తర్వాత నా విషయమై అభ్యంతరం పడినవాడు ధన్యుడు అని చెప్పేసి చెప్తారు. అయితే ఈ యొక్క దీని మీద కూడా మనం డిస్కస్ చేసాము. ఏదైతే రాజ్యం కోసం అయితే చూస్తున్నారు, కానీ మెసేయ ప్రొఫెసీలో ఏ విధంగా వాగ్దానం చేయబడినటువంటి మెసేయ ఏ విధంగా ఉన్నాడు, ప్రవచనాల్లో ఏ విధంగా ఉన్నాడు అనేది చూడట్లేదు. సో ఈ ఎప్పుడైతే ఈ విషయాన్ని చెప్పారో ఆ తర్వాత ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు యోహాన్ గురించి మాట్లాడతారు. మాట్లాడినప్పుడు ఏమని చెప్తారంటే, ఆ ప్రజలకి మీరేం చూడటానికి వెళ్లారు, ఆ యొక్క అరణ్యంలోనికి గాలికి కదులుచున్న వెళ్ళినా లేకపోతే మరేం చూస్తున్నారు, అక్కడ ఏమన్నా సన్నపు నార బట్టలు ధరించుకుని ఉన్న ఒక మనిషిని ఏమన్నా చూడాలని చెప్పేసి మీరు వెళ్తున్నారని చెప్పేసి అక్కడ అడిగినప్పుడు, దానికి ఆ విషయం కూడా ఎందుకు అలా చెప్పబడింది అని డిస్కస్ చేయబడింది. ఈ యొక్క రెల్లు అనేది చాలా వీక్ స్వభావం, చాలా సన్నగా అటు ఇటు ఊగిపోయే తత్వం ఉండేది. అయితే యోహాను అలాంటి వాడు కాదు, గాలి ఎటు వీస్తే అటు వంగే రెల్లు వంటి వాడు కాదు. అతను ఆయన గురించి ఆల్రెడీ ప్రవచనాల్లో చెప్పబడింది, మిడతలు అడవి తేనే తినే బ్రతికే ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీని కూడా అక్కడ చెప్పబడింది. ప్రజల మెప్పు కోసం లేదా రాజుల మెప్పు కోసం పనిచేసే వ్యక్తిగా అక్కడ కనపడలేదు, అందరినీ హెచ్చరించినట్టు కూడా చూడగలుగుతున్నాము. సో అదే విధంగా ఈయన ప్రవక్త కంటే గొప్పవాడని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఉన్న వారితో చెప్తారు. నెక్స్ట్ అంతేకాకుండా ఇంకా ఒక విషయం ఏంటంటే, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు, బాప్తిస్మ ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని చెప్పేసి చెప్తారు. అయితే స్త్రీలు కనిన వారిలో యోహాన్ ఎట్లా గొప్పవాడు అవుతాడు, మనకి అంతకు ముందు ఓల్డ్ టెస్టమెంట్ లో అబ్రహాము, మోషే ఇలాంటి వారు, ఎలీషా వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళ కంటే ఇతను ఏ విషయంలో గొప్పవాడు అవుతాడు అని చెప్పి చెప్పినప్పుడు, ఏ మనిషి కోసం కూడా ప్రవచనాలు అనేది రాయపడలేదు, ఒక్క యోహాన్ కోసం మాత్రమే ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలు నెరవేర్పుగా అదే విధంగా ప్రభుత్వం సరళం చేయవాడుగాను, అదే విధంగా ఏలి యొక్క ఆత్మ స్వభావం కలిగినటువంటి వాడుగాను మనకి కనపడుతుంది. ఆ ప్రవచనాలు మలాకి 3:1 మనకి కనపడుతుంది. సో దీని గురించి డిస్కస్ చేశాము. అంతేకాకుండా పరలోక రాజ్యంలో అల్పుడు ఎలా యోహాను చేస్తే గొప్పవాడు అవుతాడు అనే క్వశ్చన్ మీద ఇప్పుడు డిస్కషన్ 11 నుంచి డిస్కషన్ లో ఉంటుంది. సో అందరూ కూడా అలర్ట్ గా ఉండాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. చాట్ బాక్స్ లో కూడా మీ ఆన్సర్ తెలియజేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ యొక్క విలువైన సమయాన్ని మహేష్ అన్నకు అప్పగిస్తున్నాను. అన్న వందనాలు. అన్న
వందనాలు. వాయిస్ వస్తుందన్న?
వస్తుందన్న.
ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, రామ స్వరూపైన దేవా, గొప్ప రక్షక, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా, మహిమపరుస్తూ ఉన్నా. మా జీవితంలో మీరు అనుగ్రహించిన మరొక శ్రేష్టమైన దినాన్ని బట్టి, 3వ తేదీని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. ప్రభా, మీరు మాకు ఇచ్చిన మీ వాక్ జీవ గ్రంథాన్ని బట్టి మీకు వందనాలు. మీరు మా జీవితంలో చేసిన ప్రభు ఈ గొప్ప మేలుకై మీకు వందనాలు. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం 3 పూట్ల నీ సన్నిధిలో గడిపే భాగ్యం ఇచ్చారు. అలాగే ఈ స్టడీ టీంను బట్టి కూడా మీకు వందనాలు. వాక్యాన్ని ఆలోచించడానికి, విశ్లేషించడానికి, సంభాషించడానికి, చర్చించడానికి మీరు మాకు ఇచ్చిన గ్రూప్ బైబిల్ స్టడీని బట్టి మీకు వందనాలు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 19 వచనాల మీద ప్రభు మేము చర్చిస్తూ ఉండగా, ప్రభు వినివారికి మాకును మేలుకరంగా, దీవెనకరంగా ప్రభు మా సంభాషణ ఉండగలిగినట్లుగా సహాయం చేయండి. వాక్యాన్ని మీరు ఏ ఉద్దేశంతో రాయించారో ఆ ఉద్దేశాన్ని నేను మేమంతా సరిగ్గా అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. ఇది అవసరాలు నీలుమాను బట్టి మీకు వందనాలు. బలపరచండి. కృపా బెనర్జీని బలపరచండి. ప్రశాంత్ హెడ్ కానిస్టేబుల్ గుంటూరు కోఆర్డినేటర్ తను మీరు బలపరచండి. రామ్మూర్తి కొత్తగూడెం కోఆర్డినేటర్, జయా రిచర్డ్స్ ట్రైనింగ్ టీమ్, హెడ్ కానిస్టేబుల్ కొన్నీర్ గుంటూరు కోఆర్డినేటర్, హెడ్ కానిస్టేబుల్ కల్లూరు శ్రీనివాస్ ఖమ్మం కోఆర్డినేటర్, కానిస్టేబుల్ నవీన్ ట్రైనింగ్ టీమ్ రాజమండ్రి, హెడ్ కానిస్టేబుల్ ఏరియా పెద్దపల్లి కోఆర్డినేటర్. ప్రభా, ప్రియులందరూ మీరు బలపరచండి. వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకోండి. రావాల్సిన వారి మీద కలికరి పడండి. సమయాన్ని దీవెనకరంగా మీరు మార్చండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ట్రైనింగ్ టీమ్ కి బైబిల్ స్టడీకి ఆహ్వానం తెలియజేస్తున్నాను. చక్కగా రివ్యూ చేసిన నేను మాకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. పార్టిసిపెంట్స్ కూడా నేను ఆహ్వానం తెలియజేస్తున్నాను. పార్టిసిపెంట్స్ కి చాట్ బాక్స్ అందుబాటులో ఉంది. మీరు చాట్ బాక్స్ లో మీ డిస్కషన్ తప్పకుండా మీరు చేయాలని కూడా కోరుతున్నాను. నిన్నటి దిన ముందు మనం ఏమేమి స్టడీ చేస్తామో ఆ విషయాలు మాట్లాడుతూ నీలిమ రివ్యూ చేస్తూ వచ్చారు. అందులో 11వ వచనం దగ్గర మొదటి మాట డిస్కస్ చేస్తాం. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. అది ఎట్లా అన్నప్పుడు ఆ అభిప్రాయాలు బాగా చెప్పారు. కీలకంగా ప్రవచనాలు ఆయన కోసం రాయబడ్డాయి, యేసయ్య కోసం రాయబడ్డాయి, యోహాను కోసం కూడా రాయబడ్డాయి. అదొక కారణంగా కూడా మనం ప్రధానంగా చూడగలిగాం. 2వ ప్రశ్న దగ్గర ఆగాము. మనం ఇంకా వచ్చిన మాంబడి వచ్చిన చర్చించుకుంటూ వెళ్ళడానికి ముందు, ఆల్రెడీ నేను మరలా ఇవి స్టడీ చేస్తుంటారు కాబట్టి 1 నుంచి 10 వచనాల్లో ఏమైనా మనం డిస్కస్ చేయకుండా వదిలేసి ఉంటే, మీరు డిస్కషన్ అవసరము అనుకుంటే మనం ఒకసారి చూద్దాం, లేకపోతే ముందుకెళ్ళిపోదాం. ఆ స్టడీ టీమ్ ఏమైనా 1 నుంచి 10 వచనాల్లో మనం క్లారిటీ లేని విషయాలు ఏమైనా ఉన్నాయా? నిన్న నవీన్ ఈ డౌట్ యోహాన్ది కాదు, ఈ డౌట్ యోహాన్ శిష్యులదై ఉంటుంది అని కూడా అన్నాడు. దాన్ని లావణ్య జ్ఞాపకం చేస్తుంది. అది కూడా కారణం అయి ఉండొచ్చు అని ఆలోచన బాగుంది. ఇంకేమైనా మనం డిస్కస్ చేయాల్సి ఉన్నాయా, లేకపోతే ముందుకెళ్దాం? సో మీరేం మాట్లాడడం లేదు కాబట్టి 11వ వచనంలో
ప్రైజ్లర్ సార్, ఇక్కడ కదిరిన రెల్లు కోసం మాట్లాడుతూ ఆధ్యాత్మికంగా తీసుకుంటున్నాం సార్. అంటే ఆయన అటు ఇటు ఊగేసిలాట ఆడేవాడు కాదు ఫీత్ లో అని. కానీ నా అభిప్రాయం ఏంటంటే అక్కడ సర్కాస్టిక్ గా మాట్లాడుతున్నాడు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, అడవికి చెట్లు చూడడానికి లేదా సెలబ్రిటీని చూడడానికి రాలేదు, యోహాను మాటలు వినడానికి వచ్చారు, ఆయన ఆయన మాటలు వినండి, ఆయన కన్నా నేను గొప్పవాణ్ణని కూడా గుర్తించండి అనే ఉద్దేశంతో చెప్పాడని నేను అనుకుంటున్నాను సార్. రైల్వే సార్
ఎన్నో వచనం మీద, ఏడో వచనం మీద మాట్లాడుతున్నావు కదా నవి, ఏడో వచనంలో మరలా ఒకసారి రిపీట్ చేస్తావా నీ స్టేట్మెంట్
సార్? ఒకసారి చదువుతాను సార్. యేసు యోహాను గురించి జనసమూహం ఇలా చెప్పాను, మీరేమి చూచుటకు అరణ్యంలోకి వెళ్ళితిరి, గాలి కదులుతున్న రెలున మరి ఏమి చూడగొరిచితిరి, సన్నపనార ధరించుకున్న మనుషున్న, ఇదిగో సన్నపనార బట్టలు ధరించుకున్నవారు రాజగృహంలో నుందురు కదా, మరి ఏం చూడవెళ్ళితిరి ప్రవక్తన, అవును గాని ప్రవక్త కంటే గొప్పవాడిని ఇక్కడ ఉంటున్నాడు. ఇక్కడ సర్కాస్టిక్ గా చెప్పాడని నేను అనుకుంటున్నాను సార్.
సర్కాస్టిక్ అంటే
అదే సార్, వ్యంగంగా అంటారు కదా సార్, అంటే ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్
వ్యంగ్యంగా వాళ్ళని మాట్లాడుతున్నాడు, ఓకే వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు, ఓకే.
అదే సార్ ఇప్పుడు సపోజ్ ఒక ఏదో మిలిటరీ ఆపరేషన్ కోసం కాశ్మీర్ వెళ్ళారంట సార్, ఎరా మీరు ఏమైనా మంచు కొండలు చూడడానికి వచ్చారా, వచ్చిన పని చూడండి అంటాం కదా సార్, అలాగే మీరు ఏమైనా అడవిలో చెట్లు ఎలా ఊగుతున్నాయో అంటే అడవి యొక్క బ్యూటీని చూడడానికి వచ్చారా లేదా సెలబ్రిటీని చూడడానికి వచ్చారా, అక్కడ ఉన్నది గోనె పట్టలు కట్టుకున్నవాడు ఆయన మాటలు వినడానికి వచ్చాడు, వినండి ఆయన కన్నా నేను గొప్పవాడిని ఆయనే చెప్పాడు, అది కూడా రికగ్నైజ్ చేయండి అని చెప్పాడని నేను అనుకుంటున్నాను సార్.
బాగుంది. తొమ్మిదో వచనంలో అల్టిమేట్ గా పాయింట్ ప్రవక్తన అని అన్నాడు, ప్రభు యోహాను ప్రవక్త అని కూడా ఒప్పుకున్నాడు, అవును అన్నాడు. తర్వాత ప్రవక్త కంటే గొప్పవాణిని మీతో చెప్పుచున్నాను అని అన్నాడు. బాగుంది. ప్రవక్త చూడడానికి వెళ్లారు, ఆయన మాటలు వినడానికి వెళ్లారు, అంతకంటే గొప్పవాడిని నా మాటలు వినండి అని ప్రభు చెప్తున్నాడు అన్న పాయింట్ అభిప్రాయం నవీన్ మాట్లాడుతున్నాడు. బాగుంది. ఇంకేమైనా ఎట్లాగా క్లారిటీ లేనివి ఏమైనా ఉంటే, మనం ఈ గురు బైబిల్ స్టడీ యొక్క ఉద్దేశం క్లారిటీ ఉండాలి, వాక్యపు వెలుగులో మన అన్ని స్పష్టంగా మాట్లాడుకోవాలి. ఇక్కడ వరకు మాకు అన్ని బాగా అర్థమయ్యాయి, మనం డిస్కస్ చేయాల్సిన ఏమి లేవంటే ముందుకెళ్దాం, లేదంటే ఇక్కడ మనం ఏమైనా ఆలోచిద్దాం.
అన్నా అయితే అన్న, తొమ్మిదో వచనము మన బిఎస్ఐ ట్రాన్స్లేషన్ లోనే ప్రభు కోసం మాట్లాడినట్టు అనిపించింది గానన్న, మిగతా ఏ ట్రాన్స్లేషన్ లోనూ అది ప్రభు కొరకు కాదు వ్యూహాన్ కొరకే మాట్లాడినట్టుగా ఉండిందన్న. ఇది తెలుగు సమకాలిక అనువాదంలో కూడా ఒక ప్రవక్తన, అవును ప్రవక్త కంటే కూడా గొప్పవాడని మీతో చెప్తున్నాను అని యోహానే ప్రవక్త కంటే కూడా గొప్పవాడని చెప్పినట్టు అనిపించింది అన్న.
ఏ ట్రాన్స్లేషన్ ఇది? సుసన్న షేర్ చేసింది. ఈ అబ్జర్వేషన్ చాలా బాగుందమ్మా. తెలుగు సమకాలిక వర్షన్ లో కానీ మిగతా ట్రాన్స్లేషన్స్ లో కానీ ఇక్కడ బిఎస్ఏ ట్రాన్స్లేషన్ లో ప్రవక్త కంటే గొప్ప వాణినని అనగానే ఆయన కోసం చెప్తున్నాడేమో అన్నట్టు అనిపిస్తుంది. ప్రవక్త కంటే గొప్ప వాడని అని ట్రాన్స్లేషన్ తీసుకుంటే యోహాను ప్రవక్త మాత్రమే కాదు ప్రవక్త కంటే గొప్పవాడు అని అంటున్నాడు ఆయన. ఇది వెళ్తుంది అనుకుంటా. సో వాట్ డూ యూ, ఒక్క నిమిషం నాది ట్రాన్స్లేషన్స్ ఓపెన్ అయిపోతాయి, ట్రాన్స్లేషన్స్ లో నేను అంప్లిఫైడ్ చూస్తాను. యా బట్ వాట్ డిడ్ యూ గో అవుట్ టు సీ, ఎ ప్రాఫిట్? ఎస్ ఐ టెల్ యూ, అండ్ వన్ out of the common, more eminent, more remarkable, superior to a amplified lo aa clarity em ledhu. ah
అన్న చిన్న విషయం నేను చెప్దాం అనుకుంటున్నాను, తర్వాత అది చూపించండి అన్న. అక్కడ యాక్చువల్ 9వ వచనం స్టార్టింగ్ లోనే చూడ వెళ్ళితిరా వెళ్ళితిరి అని ఉంది. అంటే వచ్చితిరి అని అంటే యేసు ప్రభు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చారు, సో అంతకన్నా గొప్పవాడిని నేనని చెప్పి చెప్పడానికి బాగానే ఉండిద్ది. కానీ వెళ్ళితిరా అనేదే ముందు వెళ్ళారు, అంటే యేసు ప్రభు రాకముందే వెళ్ళారు అనేది కూడా. సో అక్కడ యోహాను గురించి మాట్లాడుతున్నారు అనడానికి అది
ఈ ఆలోచించలేదు. యేసుక్రీస్తు ప్రభు యోహాను కంటే గొప్పవాడిని అని పోల్చుకుని మాట్లాడాడు కాబట్టి యోహాను కంటే గొప్పవాడిని అని ప్రభు అంటున్నాడేమో అనుకున్నాము. మీ అబ్జర్వేషన్ బాగుంది. ఇక్కడ ప్రవక్త కంటే గొప్పవాడు అని యోహాను కోసమే మాట్లాడుతున్నాడు అని కొన్ని ట్రాన్స్లేషన్ లో చూస్తున్నాం. వాట్ దెన్ డిడ్ యూ గో అవుట్ టు సీ ఎ ప్రాఫిట్? ఎస్ ఐ టెల్ యూ అన్ మోర్ దెన్ యూ ప్రాఫిట్. తెలుగు ట్రాన్స్లేషన్ లో గొప్పవాణిని అన్న కాడ ఆయన కోసం అన్నట్టుగా ఉంది. మిగతా ట్రాన్స్లేషన్ లో కృప మిగతా ట్రాన్స్లేషన్ లో ఏమి యోహాను కోసమే అన్నాడు అన్నట్టుగా కూడా తీసుకోవడానికి లేదు, రెండు రకాలుగా వస్తుంది. ఏమంటావు?
కామన్ ఇంగ్లీష్ బైబిల్ కూడా యోహాన్ కోసమే అన్నట్టుగా ఉంటుందన్న.
చాలా వెర్షన్లో ఈ వెర్షన్స్ మాట్లాడమ్మా, లేక నా దగ్గర లేని వెర్షన్స్ ఎక్కడ చూసేది నేను?
ఆయన అయితే అన్న ఇప్పుడు యోహాన్ గారి కోసమే చెప్తున్నారు కదన్న, ఆ లైన్ సీక్వెన్స్ లో పైన ఆయన కోసమే మాట్లాడారు, కింద ఆయన కోసమే మాట్లాడారు, బహుశా అది కూడా ఆయన కోసమే అని అనిపించింది.
అనుకోవచ్చు, కానీ ఇక్కడ తెలుగు ట్రాన్స్లేషన్ లో ఆయన గొప్పవాణిని అని తన కోసం జ్ఞాపకం చేస్తూ తన వైపు ఆలోచన పుట్టిస్తున్నాడు అన్నట్టుగా కూడా చూడొచ్చు. ఓకే, ఇప్పుడు ఒక మాట, నేను కృపా ఈ పాయింట్ అన్నాను కాబట్టి స్త్రీలు కలిగిన వాళ్ళు గొప్పవాడు అంటే ఒకటి అనుకున్నాం, ప్రవక్త కంటే గొప్పవాడు అన్నదాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఏమైనా స్టడీ చేశారది మీకు ఇలా అనిపించింది కాబట్టి? ఏసయ్య ప్రవక్త కంటే గొప్పవాడు అంటే మనం చెప్పగలం, కారణాలు ఉన్నాయి. కానీ యోహాన్ ప్రవక్త కంటే గొప్పవాడు అన్నదాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి?
అయితే నాకు అనిపించింది ఏంటంటే అన్న, యోహాన్ గారి కోసము ఎవరి కోసం లేకుండా ఉన్న ప్రాఫెసీస్ ఉన్నాయి, కానీ ఏ ప్రవక్తకి దేవుడి యొక్క ప్రత్యక్షత యోహాన్ గారికి ఉన్నంత లేదు అనిపించింది అన్న. ఏలియా గారు కానీ ఎలీషా గారు కానీ వాళ్ళందరికీ యెహోవా దేవుడు తెలుసు, దావీదు గారికి ఒక మెట్టు ఎక్కువయ్యి ఇద్దరు తెలుసు, దైవత్వంలో ఇద్దరు వ్యక్తులు తెలుసు. కానీ యోహాన్ గారికి మాత్రం ముగ్గురు వ్యక్తుల్ని ఆయన డైరెక్ట్ గా చూడగలిగారు. సో దేవుడి యొక్క ప్రత్యక్షత ఆయనకి వాళ్ళందరికంటే ఎక్కువ ఉండింది అని నాకు అనిపించింది అన్న.
ఇంకేమన్నా ఇక్కడ యోహాను ప్రవక్త కంటే గొప్పవాడు అన్నారు కదా, ఏమైనా క్లారిటీ ఇస్తే బాగుంటుంది, మీ అబ్జర్వేషన్ మీద మాట్లాడితే బాగుంటుంది.
అయితే లూకా గారు కూడా మొదటి అధ్యాయంలో జకరియా గారితో దేవదూత మాట్లాడేటప్పుడు రాసిన విషయాలు, తర్వాత జకరియా గారు ప్రవచించిన విషయాలు కూడా అక్కడ కూడా యోహాన్ గారి కోసం రాసినప్పుడు దేవుడి తట్టుకు మనుషులను తిప్పుతారు అని రాశారన్న. పాత నిబంధన ప్రవక్తలందరూ దేవుడి మాటను చెప్పారు తప్ప దేవుడి తట్టుకు మనుషులను తిప్పినట్టు నాకైతే కనిపించలేదన్న ఇక్కడ. అలాగే తల్లిదండ్రులను కూడా ఒకరి తట్టుకు ఒకరు తిప్పుతారు, ఒకరి తట్టుకు ఒకరు ఆయన తిప్పుతారు అని కూడా రాశారన్న లూకా మొదటి అధ్యాయంలో. మేబీ ఇవన్నీ కలుపుకొని ఆయన ప్రవక్త కంటే ఎక్కువ అని అనుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.
రైట్ అమ్మా, ముందుకెళ్దాం. మరి అయితే బాగుంది, మీ అబ్జర్వేషన్ బాగుంది. వాడు పూర్తిగా ప్రవక్త కంటే గొప్పవాడు యోహాను కోసమే అని అన్నాడు అని తీసుకోవడానికి కాకుండా అలా కూడా తీసుకుందాం, ప్రభు కోసం తన కోసం కూడా అన్నాడేమని తీసుకుందాం. ఆ స్పష్టత అయితే అక్కడ లేదు, రెండు మీనింగ్స్ వస్తాయని ట్రాన్స్లేషన్స్ ని బట్టి మనం మాట్లాడుకుందాం. ఇంకేమైనా మాట్లాడే ఉన్నాయా? రైట్, ముందుకెళ్దాం. సమయం అవుతుంది కాబట్టి 11వ వచనం రెండో భాగంలో ప్రశ్న రైజ్ చేశారు. ఇది ఎవరి పోర్షన్? 11 అంటే కొర్నేలి. మరలా ఒకసారి నీ క్వశ్చన్ అడుగుతావా?
ప్రైజ్ లార్డ్ సార్.
ఎస్ బ్రదర్.
సార్ అయినను అయినా పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతనికంటే గొప్పవాడు అన్నారు కదా. అంటే ఆల్రెడీ బాప్తిస్మ ఇచ్చే యోహాను అంటే గొప్పవాడు లేడు అన్నారు ఇక్కడ. మరి పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతనికంటే గొప్పవాడు అంటున్నారంటే ఎట్లా తీసుకోవాలని అడిగాను సార్.
చాలా చక్కటి ప్రశ్న, అది సాధారణంగా వచ్చే ప్రశ్నే. ఇది బుర్రబట్టుకుని జుట్టు పీక్కునే ప్రశ్న కూడా. ఏమైనా మన గ్రూప్ బైబిల్ స్టడీలో క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఏమైనా స్టడీ టీమ్ హెల్ప్ చేస్తారా కొన్నిలకి? జయ రిచర్డ్ చేసమ్మా
సార్, ఇక్కడ యోహాన్ గురించి మాట్లాడుతూ ఈయన నిజంగా దేవుని కుమారుడుగా వచ్చిన వ్యక్తే కాదా అనే డౌట్ తో పంపించినప్పుడు 6వ వచనంలో మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని చెప్పినాడు కదా సార్, అక్కడ అభ్యంతరం అనేది తెలిసింది. కానీ ఎవరైతే ఈ వీళ్ళంటే ప్రత్యేకింపబడి ప్రతిష్ఠింపబడిన వారు, కానీ నార్మల్ పర్సన్స్ ఎవరైతే అల్పులుగా ఉంటున్నారో వారు అభ్యంతర పడకుండా ఉన్నవారు ధన్యులు అన్నారు. వారు ఇక్కడ పరలోక రాజ్యానికి అర్హులు అవుతారు, ఎందుకంటే ఆయన ఎందు చూడకనే నమ్మిన వారు ధన్యులు అని అన్నారు కాబట్టి. ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్న వారందరూ కూడా మనకు మత్తయి సువార్త 10:40-42 మనం ఆల్రెడీ డిస్కషన్ చేశాము. అందులో నా పేరట ఎవరైనా ఒకరిని చేర్చుకున్నా సరే ఆయనను నమ్మి విశ్వసించి ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్న వాళ్ళు ఎవరైనా నీతివంతులుగా ఉన్నవారు ధన్యులు అని చెప్తున్నాడు కదా సార్, ఆ విధంగా అని నేను అనుకున్నాను సార్.
అంటే జాహర్ చేస్తున్నారు అన్నమాట బాగుంది, కానీ ఇక్కడ కంపారిజన్ యోహాను కంటే అల్పుడు గొప్పడు. అప్పుడు యోహాను ఆజ్ఞలు పాటించలేదు, ఈతిమంతుడు కాదు అని ఏమైనా మీ ఉద్దేశమా?
అలానే కాదు సార్, ఆయన గొప్పవాడే, కానీ అల్పుడైన వాడు ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచి నడుచుకుంటారో వారు పరలోక రాజ్యంలో ఉంటారు ఇప్పుడు అనేది నేను అనుకున్నా సార్. ఇప్పుడు మనకు అల్పులు అంటే మామూలుగా సాధారణంగా ఆయన
అయితే క్లారిటీ వస్తుంది. క్వశ్చన్ ఏంటి, అల్పుడు యోహాను కంటే రాజ్యంలో గొప్పోడు, అది ప్రశ్న. అనీతిమంతుడు అనుకున్న వాళ్ళు అందరూ ధన్యులే, కానీ ఇక్కడ ఇతనికంటే గొప్పోడు అల్పుడు ఎట్లా అయ్యాడన్న ప్రశ్న మీద మీరు మాట్లాడకుండా ఏదో ఒకటి మాట్లాడితే ఎట్లాగా అది కాదు. ఇంకెవరైనా మాట్లాడతారా?
సార్ మనం పరలోక రాజ్యంని క్యాడర్స్ కింద ఉంటారు సార్. సపోజ్ సిలువ మీద ఉన్న దొంగ పౌలు ఒకే క్యాడర్ లో ఉండరు, అక్కడ ఆధిక్యత ఉంటది. అదే పరలోకంలో ఉన్న లీస్ట్ అంటే జస్ట్ వెళ్ళిన వాడు ఈవెన్ భూమి మీద ఉన్న గొప్పవాడి కన్నా గొప్పవాడు అని చెప్తున్నారు సార్. అదొక క్యాడర్, ఇది ఒక క్యాడర్, ఇక్కడ టాప్ కన్నా అక్కడ లీస్ట్ బెటర్ అని చెప్తున్నారు సార్.
ఓకే ఓకే బాగుంది. ఇక్కడ టాప్ కన్నా అక్కడ లీస్ట్ గొప్పవాడు ఏదమ్మా ఇది?
ఆయన ఇక్కడ గొప్పగా లేడు కదా.
ఎవరు?
యోహాను. అతని యొక్క స్టేటస్ అనేది మామూలుగా చూసుకుంటే ఏ విధంగా చూసుకున్నా గానీ అరణ్యంలో ఉన్నాడు, నెక్స్ట్ అంత స్టేటస్ ఏం లేదు. ఇలా ఇలా మామూలుగా అపీరియన్స్ బట్టి చూసుకుంటే ఇక్కడ అతను అంత గొప్పగా లేడు కదా అని చెప్పేసి నేను అంటున్నాను.
నవీన్ కి నువ్వు అడిగిన నువ్వు చెప్పిన సమాధానం మీద నేను అడిగే క్లారిఫికేషన్ ఏంటంటే, ఇప్పుడు భూమి మీద గొప్పోడు కంటే రాజ్యంలో అల్పుడు గొప్పోడు అని అన్నావు, ఇంతకీ బాప్తిస్మ యోహాను రాజ్యంలో ఉండడా?
భూమి మీద ఆధ్యాత్మికంగా ఎంత గొప్పోడు అయినప్పటికీ ఆడు పరలోకంలో లీస్ట్ కన్నా భూమి అంతే అంత తక్కువ, పరలోకం అంత గొప్పదని కంపేర్ చేయడానికి చెప్పారు సార్. ఆయన పరలోకం వెళ్తాడు, ఒకవేళ పరలోకం
ఇక్కడ ఏం చేయొచ్చు అంటే నేను అనుకుంటున్నాను అన్నావు అనుకో, నీకు కౌంటర్లు రావు. అలా కాకుండా ఇక్కడ నీకేదో పరలోకం నుంచి రివ్యూ లేనట్టుగా రాత్రి దర్శనంలో చెప్పినట్టుగా నువ్వు కన్ఫర్మ్ చేయడానికి లేదు
సార్. అంత ఓన్ ఇంటర్ప్రిటేషన్ సార్.
అంతే అంతే ఆయన భావన. తను ఏమంటాడంటే భూమి మీద ఉన్న పరిస్థితులు రాజ్య పరిస్థితులు మాట్లాడుతున్నాడు అని అంటాడు. బాగుంది. ఇంకేమన్నా మాట్లాడతారా
సార్? ప్రైజ్ లార్డ్ సార్.
ప్రశాంత్ ప్రైజ్ లార్డ్ సార్.
సార్ నా ఒపీనియన్ అంటే నేను అనుకున్నా చెప్తున్నా సార్, స్థానాన్ని బట్టి అనే మాట కాడ యోహాను పాత నిబంధన యుగానికి చెందినవాడైనా యేసు శిలువ మరణాన్ని పునరుద్ధానాన్ని ఆయన చూడలేదు, పరిశుద్ధాత్మ రాకని ఆయన చూడలేదు. కానీ నూతన నిబంధనలోకి తెచ్చిన మనము యేసు మరణం తర్వాత రక్షించబడి ఆయన పిల్లలుగా మార్చబడ్డాం. క్రీస్తు యొక్క సంపూర్ణ కృపను పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్నాం. అంటే ఇప్పుడు ఆయన మరణం తర్వాత కూడా మనం ఆయన్ని వెంబడించే వారంగా ఉన్నాం. కానీ యోహాన్ ఆయన రాకడి సిద్ధపరచడానికి మాత్రమే వచ్చి ఆయన చెరపట్టుబడి చంపబడ్డాడు. క్రీస్తు శరీరంలో అవయవాలుగా మనం మార్చబడ్డాము. అందుకు మనం అల్పులైన వాడు గొప్పవాడుగా మనల్ని పోల్చి మాట్లాడాడు అనేది నా అభిప్రాయం సార్. ప్రైజ్ లార్డ్ సార్.
బాగుంది. క్లారిటీతో యేసుక్రీస్తు ప్రభు మరణానికి ముందటి వారు, మరణం తర్వాత వాళ్ళు, ఆ కాంట్రాస్ట్ ఇక్కడ మనం తీసుకోవాలని ప్రశాంత్ అంటాడు. ఇంకెవరైనా మాట్లాడతారా ఈ ప్రశ్న మీద?
నేను కూడా అన్నతో పాటు ఏకీభవిస్తున్నాను. అతను ధర్మశాస్త్రానికి సంబంధించిన వారే, రక్షణ గురించి తెలీదు. మనకి హెబ్రూ 11:39-40 విశ్వాస వీరుల జాబితా మొత్తం ఓల్డ్ కామన్ టెస్టమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళందరి గురించి అక్కడ చెప్తా. లాస్ట్ 39:40 వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనం లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచిన కనుక మీరు ఆ వాగ్దాన ఫలంలో అనుభవింపలేదు. సో నూతన నిబంధనలో ఉన్న వారికి మనకు ఆ భాగ్యం వచ్చింది, రక్షణ భాగ్యం వచ్చింది. సో ఇప్పుడు ఎవరైతే ఆయన యందు ఉంటారో వాళ్ళు యోహాను కంటే గొప్పవారుగా ఎంచబడతారనేది నేను అర్థం చేసుకున్నాను.
యేసుక్రీస్తు కొత్త నిబంధన కిందకు వచ్చేవారు, పాత నిబంధన కిందకు వచ్చేవారికి మధ్య వ్యత్యాసం అని మనం తీసుకుంటే బాగుంటుందని నీలిమ ఏకీభవించి మాట్లాడుతున్నారు. ఇంకేమైనా మాట్లాడతారా? ఏకీభవించిన, విభేదించిన? ఇక్కడ నాకు కొర్నేలు మాట్లాడాలి. కొర్నేలు నీకేమైనా క్లారిటీ వచ్చిందా?
సార్ సార్ క్లారిటీ వచ్చింది సార్. దీంట్లో పాత నిబంధన కొత్త నిబంధన అన్నారు కాబట్టి నేను ఒక మాటలో చెప్పాలనుకున్నా సార్. అంటే నేను అనుకున్నది అంటే ఇది యోహాను గారు చేసింది అంటే సేవ గొప్పదే గాని క్రీస్తు ఉన్న జీవితం ఇంకా గొప్పదిగా మనం తీసుకోవచ్చు కదా సార్?
అంటే ఎట్లా
అంటే క్రీస్తు ద్వారా రక్షణ, అంటే ఆయన కృపలో మనం ఉన్నాం కాబట్టి యోహాన్ గారు చేసిన దానికంటే
అదే మీరు మాట్లాడుతున్న మాటే మేము మాట్లాడుతుంది. అది మీరు ఇంకా స్పష్టంగా ఇంకా క్రీస్తులో ఉన్నవారు, క్రీస్తుకు ముందున్నవారు, క్రీస్తు తర్వాత ఉన్నవారే, అది ఇక్కడ ప్రశ్న. మీరు ఒకసారి సజీవ వాహినిలో చాలా చక్కటి కంక్లూజన్ ఇచ్చేశారు, మేబీ మనం ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతాం. సజీవ వాహిని 11 మీద కామెంటరీలో వీళ్ళు ఏమన్నారంటే యోహాను గొప్పవాడు అయినప్పటికీ ధర్మశాస్త్రం కింద పాత క్రమానికే కట్టుబడి ఉన్నాడు. యేసు ప్రభు దేవుని ఆధ్యాత్మిక రాజ్యమైన ఒక నూతన క్రమాన్ని తెచ్చాడు. ఈ రాజ్యంలో అల్పుడున్న అత్యల్పుడు యోహాను కంటే గుణంలోను చర్యల్లోను గొప్పవాడు కాకపోయినా, ఈ మాట మీద మనసు పెట్టారు. ఈ గొప్పతనం యోహానుకి విశ్వాసం లేదనో, యోహాను నీతిమంతుడు కాదనో అన్నట్టుగా కాదు, గుణంలోనో చర్యల్లోనో ఈ గొప్పతనం రాలా. స్థితి స్థానాల్లోనూ విశేషమైన అవకాశాల్లోనూ అధికుడే అని ఇచ్చారు. వాళ్ళకు వచ్చిన అవకాశాలను బట్టి వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు అని అంటాడు.
ఇక్కడ యోహాను 3:28-30 ఒక మాట బాప్తిస్మ ఇచ్చి యోహాను అన్నాడు, ఆ పెండ్లు కుమార్తె గలవాడు పెండ్లు కుమారుడు, అయితే నిలవబడే పెండ్లు కుమారుని స్వరం వినడు స్నేహితుడు ఆ పెండ్లు కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించును, ఈయన సంతోషం పరిపూర్ణమైనది అని అన్నాడు. ఇందుకే పెండ్లు కుమారుడు యేసయ్య, పెండ్లు కుమార్తె సంఘం, స్నేహితులు సంఘంలో ఉన్నవారు కాదు, పాత నిబంధనలో ఉన్నవారు ఎవరో కూడా సంఘంలో ఉన్నవారు కారు అని యోహాన్ చెప్పి అని ఈ మాట కోట్ చేస్తూ పోల్చండి. అక్కడ యోహాను వరుణుడు గురించి క్రీస్తు, వధువు గురించి దేవుని రాజ్యంలో వారు, వరుణి స్నేహితుని గురించి తాను మాట్లాడాడు. స్నేహితుడి కన్నా వధువుకి ఎక్కువ ఆధిక్యతలు ఉన్నాయి అనేది స్పష్టమే కదా. ఇక్కడ ఏమైనా కొరనేది నీకేమైనా క్లారిటీ వచ్చిందా? స్టడీ టీం ఏమైనా ఈ కామెంటరీ మీద కూడా మీరు మాట్లాడవచ్చు, క్లారిటీ ఉంటే ఓకే అనొచ్చు, అభ్యంతరాలు ఉంటే మాట్లాడవచ్చు. కొరనేది పిలిచా, నీకేమైనా అర్థమైందా, అర్థం కాలేదు మాట్లాడితే ముందుకెళ్దాం.
సార్ సార్ అర్థమైంది సార్, క్లారిటీ వచ్చింది సార్.
ఎస్ బ్రదర్, ఇంకొకరు ఎవరు రెస్పాండ్ కాబోయారు? ఇక్కడ నేను మాట్లాడగలిగిన మాట ఏంటంటే, అంతకుముందు సంఘం లేదు, యేసుక్రీస్తు ప్రభు సంఘాన్ని స్థాపించాడు. అంతకుముందు ఉన్న వాళ్ళు దేవుడితో సంబంధం కలిగి ఉండడానికి ట్రై చేసినా ఆ సంబంధం వేరు, సంఘం ద్వారా మనుషులకు దేవుడితో వచ్చే సంబంధం వేరు. ఇది శరీరంలో భాగం అయిపోవటం, లేకపోతే ఆయనకు భార్య అయిపోవటం, చాలా దగ్గర చేశాడు ఆయన మనల్ని సంఘము ద్వారా. ఇది మనం ఆలోచించాలని ఈ వాక్యం ద్వారా కూడా జ్ఞాపకం చేస్తున్నా. ముందుకెళ్దాం మరి, ఈ మాట మీకు క్లారిటీ వస్తే ఓకే, క్లారిటీ వచ్చింది కాబట్టి మీరు కామ్గా ఉన్నారేమో అనుకుంటున్నాను, లేకపోతే మాట్లాడండి, కనీసం బాగుంది మాకు క్లారిటీ వచ్చిందని మాట్లాడిన ముందుకెళ్ళొచ్చు. మరి
ప్రజలారు సార్,
యా శ్రీను
సార్, స్త్రీలు కలిగిన వారిలో బాప్తిస్మ ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్తున్నా అనే దాంట్లో పాత నిబంధన ఆదాము మొదలుకొని చివరి వరకు కూడా అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు రక్తం కిందకి రావాలి కదా సార్? మరి పాత నిబంధన భక్తులకి యేసుక్రీస్తు వారికి సంబంధం లేదంటారా సార్?
సంబంధం లేదు అని మాట్లాడలా, స్నేహితులు, అది మంచి మాటే, స్నేహితులు వేరు భార్య వేరు. అది చాలా చక్కటి పోలిక, యోహాను సువార్త 3:29 చాలా చక్కటి పోలిక. ఆయన, ఆయన భార్య, ఆయన స్నేహితులు, మోషే అబ్రహాం వీళ్ళందరూ స్నేహితులే. కానీ నువ్వు నేను ఆయన వధువు, ఆ సంఘంలో అవయవాలు, ఆయన శరీరంలో అవయవాలు, అది మనం అర్థం చేసుకోవాలి. యా ముందుకెళ్దాం, మీరు ఈ సత్యం వెంటనే డైజెషన్ కాకపోయినా మీరు ఆలోచిస్తే సరిపోద్ది. తర్వాత కొర్నేలు, నీ పోర్షన్ ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా?
సార్ 12 ఉంది సార్, బాప్తిస్మ ఇచ్చి యోహాను దినంలో మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టుబడుతున్నది, బలాత్కారదారులు దాన్ని నాకన్మించుకుంటున్నారు, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలన్నది?
యాక్చువల్ చాలా చక్కటి ప్రశ్న. 12 వచ్చిన ఎలా ఉంటది అంటే, బలాత్కారులు పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకోవడం ఏంటి, భూలోకాన్ని ఆక్రమించుకుంటున్నారు అక్రమకారులు, బలాత్కారులు, కబ్జాదారులు అంటే మనం భూమి మీద పరిస్థితులు అనుకోవచ్చు. పరలోకాన్ని కబ్జా చేస్తున్నారు, పరలోకాన్ని బలత్కారులు ఆక్రమించుకుంటున్నారు అన్న మాటని ఎలా అర్థం చేసుకోవాలన్నది కొర్నేలి యొక్క సందేహం. ఏమైనా కొర్నేలికి హెల్ప్ చేస్తారా?
ఇది కూడా తెలుగు సమకాలిక అనువాదంలో చదివితే క్లియర్ గా ఉందన్నా? అదే, బాప్తిస్మమిచ్చే యోహాను రోజుల నుండి ఇప్పటి వరకు పరలోక రాజ్యం హింసకు గురవుతూనే ఉంది. హింసించేవారు దానిపై దాడులు చేస్తూనే ఉన్నారు. సో నేను అనుకోవడం అన్నా, యోహాన్ గారు జైల్లోనే ఉన్నారు, అంటే యోహాన్ గారి పైన దాడి జరుగుతూనే ఉంది. కాంటెక్స్ట్ లో యేసుప్రభు గారు అంటున్నారు, ఎప్పటి నుంచి అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను రోజు నుంచి, ఎప్పుడైతే యోహాన్ గారు మార్మన్స్ పొందండి అని చెప్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే ఆ రోజు వరకు పరలోక రాజ్యము హింసకు గురవుతూనే ఉంది. అంటే ప్రభువుని అర్థం చేసుకునే వాళ్ళకి ప్రాబ్లం వస్తూనే ఉంది. ఎగ్జాంపుల్ ఏంటిదంటే యోహాన్ గారు జైల్లోనే ఉన్నారు అన్నట్టు నాకు అర్థమైంది. అంటే మనుషులు చనిపోయాక కనపడని లోకం కాదు, భూమి మీద ఉండే ఆయన అధికారం కింద ఉండే ప్రజలు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.
బాగుందమ్మా, నీ వివరణ బాగుంది, ఆలోచించాలి. ఇంకేమైనా మాట్లాడతారండి? నువ్వు తెలుగు సమకాలిక వెర్షన్ చదివా కాబట్టి ఏదైనా ఒక ఇంగ్లీష్ వెర్షన్ కోట్ చేస్తే కొంచెం మేము ఆలోచించగలుగుతాం. ఇక్కడ తెలుగు సమకాలిక వెర్షన్ రాదు మాకు ఇక్కడ, పైగా దాని తెలుగు సమకాలిక వెర్షన్ ని నేను అర్థం చేసుకోవడానికి వాడొచ్చు, కానీ దాని మీద డిపెండ్ అవ్వకూడదు కదా అన్నది కూడా నా ఆలోచన. సో నేను యాంప్లిఫైడ్ వెర్షన్ చదువుతున్నాను. ఫ్రమ్ ద డేస్ ఆఫ్ జాన్ ద బాప్టిస్ట్ అంటిల్ ద ప్రజెంట్ టైమ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ హ్యాస్ ఎండ్యూర్డ్ వైలెంట్ అసాల్ట్. వైలెంట్ మెన్ సీజ్ ఇట్ బై ఫోర్స్ యాజ్ ఏ ప్రిసియస్ ప్రైజ్. A share in the heavenly kingdom is sought with most ardent zeal, intense exhortation. ఆ రెండో భావం కూడా చాలా బాగుంది. ఆ రెండో భావం నీకు అర్థమైందా? కృప సెకండ్ ఒపీనియన్ చెప్పారు కదా, ఫస్ట్ ఒపీనియన్ కాకుండా సెకండ్ ఒపీనియన్. సజీవ్ కూడా కామెంటరీ ఏమని ఇచ్చారంటే, మీరు ఏమైనా మాట్లాడితే నేను వెళ్ళొచ్చు, కానీ మీరు కామ్ గా ఉంటే నేను వెళ్ళాల్సి వస్తుంది. సజీవ్ వాహినిలో ఏమని ఎస్ ఎస్ బ్రదర్ మాట్లాడు
సార్. ఒక సందర్భం కూడా నేను గుర్తు చేస్తాను సార్, మత్తయి సువార్త 22లో కూడా ఆయన దేవాలయంలో వచ్చి బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు పెద్దలందరూ ఆయన దగ్గరికి వచ్చి ఏ అధికారం వల్ల నువ్వు బోధిస్తున్నావని ఆయన అడ్డగించారు సార్ అక్కడ. అప్పుడు ఆయన కూడా ఏ అధికారం వల్ల నేను బోధిస్తున్నాను చెప్తాను కానీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను అని ఆయన అడిగిన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. అంటే స్వార్థ విషయంలో అన్ని సార్లు అడ్డగిస్తానే ఉన్నారు ఆ కాలం నుంచి ఈ కాలం వరకు. ఇప్పుడు కూడా వీటన్నిటినీ తట్టుకొని ఉన్నవాళ్ళు వెళ్తారనేది నా అభిప్రాయం కూడా సార్.
ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే, బలత్కారులు పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్నారు, పరలోక రాజ్యం బలత్కారంగా పట్టబడుచున్నది, ఆ బలత్కారం మీదే మా ప్రశ్న. ఆ బలత్కారం నువ్వేమంటావు?
అప్పటి నుంచి ఉంది సార్ హింస, ఇప్పుడే ఉంది, కానీ దాన్ని తట్టుకొని
హింస
నిలబడితేనే.
మాట్లాడే మాట బలత్కారులు అంటే లోకంలో దేవుని రాజ్యం మీద దాడి చేసేవారు అని అంటావు.
అంతే సార్,
కృపా బెనర్జీ మాట్లాడిందంతా ఏకీభవిస్తున్నాను అన్నావు అనుకో, మాకు క్లారిటీ వచ్చేస్తుంది, అప్పుడు నువ్వు మాట్లాడవచ్చు. అలా కాకపోతే కొత్తదేమో ఆలోచించాల్సి వస్తుంది.
నేను కూడా సిస్టర్ గారితో ఏకీభవిస్తాను.
అద్భుతం, కృపాత ఏకీభవించావు నిజంగా. మిగతా ట్రాన్స్లేషన్ లోనే మనకు ఆ సమాధానం దొరికేసింది. అయితే ఇక్కడ సజీవ వాహినిలో ఏమని ఇచ్చారు ట్రాన్స్ అన్నదే ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. సజీవ వాహినిలో ఏమంటున్నారంటే, మనుషులు పశ్చాత్తాపడి దేవుని రాజ్యంలో ప్రవేశించేందుకు ఆసక్తితో ప్రయత్నించి దానికి వారిని పురుకొల్పేందుకు బాప్తిస్మిచ్చే యోహాను తన జీవితం ఉపదేశాల మూలంగా దేవునికి ఉపయోగపడిన శక్తి గల పరికరం అని అంటాడు. ఎన్ని కష్టాలకు ఓర్చి అయినా అందులో ప్రవేశించడానికి గట్టి నిశ్చయం గలవారే అలా ప్రవేశించగలిగారు. ఇప్పటికీ ఈ పరిస్థితుల్లో తేడా ఏమైనా ఉందా? అజాగ్రత్తగా ఉన్నవారు, కేవలం బయట మతాచారాలతో తృప్తిపడి ఊరుకునేవారు,
దేవుని రాజ్యం గురించిన బలమైన పట్టుదల లేని వారు దానిలోకి ఎన్నడూ ప్రవేశించలేరు. దేవుడు మనుషులను తన రాజ్యంలోనికి తీసుకుని వచ్చినప్పుడు వారు దాన్ని ప్రాణప్రదంగా కోరుకునేలా చేస్తాడు ఆయన. ఇక్కడ ఆ కృప ఆయనకి ఏమైనా అర్థమైందా 12వ వచనం మీద?
అంటే ఆసక్తి కలిగిన వారు
అంటే దాన్ని కౌగులించుకునేవాళ్ళు, గట్టిగా పట్టుకునేవాళ్ళు, ఆసక్తి పరులు అన్నట్టు అన్నదాన్ని ఈ బలత్కారం అన్న మాట దగ్గర పరలోక రాజ్యం విషయంలో బలమైన తీర్మానం కలిగిన వాళ్ళు ప్రవేశిస్తారు అన్నట్టుగా ఉంది. మిగతా ట్రాన్స్లేషన్ లో నుంచి పరలోక రాజ్యంలో ఉన్నవారి మీద బలత్కారులు దాడి చేస్తున్నారు, దానికి యోహాన ఎగ్జాంపుల్ అన్న అభిప్రాయం కూడా మాట్లాడారు. అది కూడా బాగుంది. ఇక్కడ ప్రశ్న అడిగిన కొర్నేలికి ఏమైనా సమాధానం వచ్చిందా?
అన్నా ఇప్పుడు యాక్చువల్ గా యోహాను ప్రకటించేటప్పుడు ఎలా అంటే యోధయ పక్క దగ్గర నుంచి కూడా చాలా ఎక్కువ మంది జనాలు వచ్చేవారన్నా. అప్పుడు యోహాను ఆ మార్గాన్ని సిద్ధపరిచేటప్పుడు మారు మనసు పొందండి, పరలోక రాజ్యం వస్తుంది, మారు మనసు పొందండి అని చెప్పేటప్పుడు ఏం చేశారంటే పరిసయ్యులు, సద్దుకేయులు, అక్కడ రోమ సైనికుల్లో ఉన్నటువంటి వేషులు వాళ్ళందరూ కూడా వితౌట్ ఎనీ రిపెంటెన్స్ బాప్తిస్మం కోసం అంటే పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అనే ఆతృతతో రిపెంటెన్స్ లేకుండా యేసుక్రీస్తుని మెసేజ్గా అంగీకరించకుండా యోహాను కూడా ఒక ప్రవక్తగా అంగీకరించుకున్నానని వాళ్ళు వెళ్ళిపోయారన్న. సో అలాంటి వాళ్ళకి అక్కడ లోకాసువార్త 3:7-10 ఖచ్చితంగా అందులో చెప్తాడు యోహాను ఏమనంటే అలాంటి వారికి అసలు ప్రవేశమే లేదు, మారు మనుషులకు తగిన ఫలాలు ఫలించాలి అని చెప్పేసి క్లియర్ గా చెప్తాడన్న. సో నేను అనుకుంటున్నదైతే ఈ లోకంలో ఉన్నటువంటి వారు రిపెంటెన్స్ గాని ఏమీ లేకున్నా కావాలనే దేవుని రాజ్యంలో వాళ్ళకి బలముంటే చాలు వెళ్ళిపోదాము అనే ఆలోచనతో ఉంటారు. అలా అవ్వదు, ఖచ్చితంగా ప్రవచనాలని నమ్మాలి, రిపెంట్ అవ్వాలి, రక్షణ పొందుకోవాలి, అప్పుడు మాత్రమే పరలోక రాజ్యానికి చేరుకోగలుగుతాము అనేది నేను అనుకుంటున్నానన్న.
అంటే ఇక్కడ వాళ్ళు చొరబడదాం అనుకుంటున్నారు, కుదరదు అన్నది ఏమి కనిపించలేదు కదమ్మా వాక్యంలో 12లో. వాళ్ళు చొరబడుతున్నారు, పట్టబడుతుంది, ఆక్రమించుకుని చున్నారు అనే కదా రాయబడుతున్న పదజాలం. యా కొర్నేలి, మరి నీకేమైనా సమాధానం చెప్పగలిగామా?
సార్ ఇక్కడ బలత్కారం అంటే ఇందాక హింస అన్నారు, హింస కాదు కదా సార్, గట్టిగా పట్టుకుంటామని
సజీవాహినిలో ఉన్న మాట బాగుంది. అందులో మిగతా ట్రాన్స్లేషన్ లో ఎలా ఉందంటే దాని మీద దాడి చేస్తున్నారు, పరలోక రాజ్యానికి సంబంధించిన వాళ్ళ మీద దాడి చేస్తున్న ఆ ఆసక్తి పరులు దాన్ని వదులుకోవట్లేదు అని కృపా బెనర్జీ అంటది. నాకు ఇక్కడైతే ఆసక్తి పరులు లేకపోతే బలమైన తీర్మానం కలిగిన వారు అన్నదానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాను. నువ్వు ఎట్లా తీసుకుంటున్నావో క్లారిటీ వస్తే ఓకే. మిగతా అభిప్రాయాలు, నీలిమ ఒక అభిప్రాయం చెప్పింది, అది మనం కాదు అనిపిస్తుంది. కృపా బెనర్జీ అభిప్రాయం చెప్పలేదు, ట్రాన్స్లేషన్స్ నుంచి మాట్లాడుతుంది. ఒకసారి సమకాలిక వెర్షన్ మళ్ళా చదువుతామో 12వ వచనం.
బాప్తిస్మమిచ్చే యోహాను రోజుల నుండి ఇప్పటి వరకు పరలోక రాజ్యం హింసకు గురవుతూనే ఉంది, హింసించే వారు దానిపై దాడులు చేస్తూనే ఉన్నారు.
అది అది వ్యాఖ్యానం కాదు, తన అభిప్రాయం కూడా కాదు, ట్రాన్స్లేషన్ అలా ఉంది. ఆ ట్రాన్స్లేషన్ ఈవెన్ ఇంగ్లీష్ లో కూడా చాలా ట్రాన్స్లేషన్ అలాగే ఉన్నాయి, దాని మీద వైలెన్స్ జరుగుతుంది అని. కొర్నేలి అందుకోసం ఈ బలత్కారం అన్న మాట దగ్గర జరుగుతున్న దాడులు అని తీసుకుంటున్నాము, బలత్కారం అన్న మాట దగ్గర అంత బలంగా దేవుడి రాజ్యాన్ని పట్టుకున్న వాళ్ళు అని కూడా తీసుకుంటున్నాం.
సార్ మంచి సార్, అంటే ఇక్కడ దేవుని రాజ్యాన్ని పొందాలంటే బలమ నిర్ణయం కూడా తీసుకోవచ్చు అని అనుకుంటున్నారు సార్.
రెండో అభిప్రాయంలో బలమైన నిర్ణయం ఉంటేనే దేవుని రాజ్యంలో బలమైన నిర్ణయం అన్న మాట దగ్గర మన 10వ అధ్యాయంలో చదివాం, ఇంటి వారే వ్యతిరేకులు అవుతారు, అన్ని కోల్పోవలసి వస్తుంది, ప్రాణం కూడా కోల్పోవలసి వస్తుంది, అలాంటి తీర్మానం కలిగిన వాళ్ళే దేవుని రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్నారు అని మనం తీసుకోవచ్చు.
సరే, బాప్తిస్మ ఇచ్చి యోహాను ఆ కాలం నుంచి యేసుక్రీస్తు తర్వాత కూడా పరలోకం విషయంలో సిద్ధపడే క్రమంలో అనేక ఆటంకాలు వస్తున్నాయని ఇప్పటి వరకు మాట్లాడాం సార్. అంటే దీని ఉద్దేశం మనకు అన్వయించుకుంటే పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి వచ్చే ఆటంకాలను కూడా మనం ఎదుర్కొంటూ దాన్ని బలమైన సంకల్పంతోనే దాన్ని సాధిస్తామనే మాట కూడా అర్థం చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నా సార్.
ఇప్పుడు నువ్వేమైనా కొత్త పాయింట్ చెప్పావా, అలా డిస్కస్ చేసిన పాయింట్ ని కన్ఫర్మ్ చేస్తున్నావా?
డిస్కస్ చేసిన దాంతో అంటే నేను ఈ పాయింట్ కూడా అని యాడ్ చేద్దాం.
అప్పుడు ఏమన్నారంటే నేను ఫలానా వాళ్ళతో ఏకీభవిస్తున్నాను అన్నావు అనుకో, మెజారిటీ పోల్ ఎలా వచ్చింది, ఈ ఇద్దరు రెండు రకాల అభిప్రాయాల్లో ఏ అభిప్రాయానికి ఎక్కువ మంది మొగ్గు చూపిస్తున్నారు అన్నది అర్థం చేసుకోవడానికి బాగుంటుంది. అందుకోసం నేను ఎవరితో ఏకీభవిస్తున్నావు అని అడుగుతున్నాను.
ఇందాక మన జేఆర్ రిచర్డ్ సార్ సిస్టర్ గారితో పాటు ఏకీభవిస్తూ అంటే పోరాటం ఖచ్చితంగా ఉంటది, దానికి మనం మెంటల్ గా
కృపా బెనర్జీ తను మాట్లాడింది, కృపా బెనర్జీ దాని మీద దాడి జరుగుతుంది అని మాట్లాడింది కృపా బెనర్జీ.
అవును సార్, అవును సార్. దాంతో పాటు అంటే మన ఆత్మీయ పోరాటంలో ఖచ్చితంగా ఇవి ఎదుర్కొంటేనే మనము పరలోక రాజ్యంలో ప్రవేశించగలము అనేది నేను ఒపీనియన్ గా ఒక మాట చెప్పాను.
ఈ రెండు ఒపీనియన్లు విరుద్ధమైన ఒపీనియన్లు కాదు, ఇంటర్ కనెక్ట్ అయ్యే ఉన్నాయి. దాడి జరుగుతుంది, ఆ దాడి జరుగుతున్నా సరే ఈ పరలోక రాజ్యాన్ని పట్టుకున్న వారు వదులుకోరు. రెండు ఇంటర్ కనెక్టెడ్ బాగా ఉన్నాయి కాబట్టి రెండింటిని కలిపి చూస్తే బెటర్, విడివిడిగా చూడడం కంటే కూడా. దాన్ని ప్రశాంత్ కూడా ఏకీభవిస్తున్నాడు. ఓకే, ముందుకెళ్దాం. మరి అయితే ఇంకేమైనా నెక్స్ట్ పోర్షన్ ఎవరిది ఈ రోజు అవగొట్టాలి, ఆరోతి ఆరు అయిపోయింది, కొంచెం దాని ముందుకెళ్ళినవ్వండి. 13-15 వచనాలు కల్లూరు శ్రీనివాస్, ఏమైనా నీ పోర్షన్ లో మాట్లాడే ఉన్నాయా
సార్? ప్రజలు సార్ యోహాన కాలం వరకు సార్ ఇక్కడ ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనసుంటే రాబో ఏలియా ఇతడే అనేది కొంచెం డౌట్ ఉంది సార్. ఏలియాని గురించి ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అనేది దాని మీద నాకు డౌట్.
నేను ఆల్రెడీ నేను రిక్వెస్ట్ చేశాను, ప్రశ్నించే వాళ్ళకి క్లారిటీ లేకుండా ఏదో అడిగితే మీకు సమాధానం స్పష్టంగా రావు. మీరు ప్రశ్న క్లారిటీ, మేము ఇంతవరకు ఆలోచించగలిగాం, ఇంతవరకు అర్థమైంది, ఇంకా అర్థం కాలేదు అని మాట్లాడాలి తప్ప అదేంటి ఇది ఏంటి అని అడగడానికి మనం ఇక్కడ లేవు. క్లారిటీతో కొంత స్టడీ చేయాలి, అది కొంత ఆలోచించాలి.
అదే సార్, యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ అనేక రకాలైన ప్రవచనాలు చెప్పారు. ఆ ప్రవచనాలన్నీ కూడా జరుగుతూ వచ్చాయి, కొన్ని జరగాల్సినవి ఉన్నాయి. ధర్మశాస్త్రం కూడా అదే ప్రవచిస్తూ ఉంది, జరుగుతూ ఉన్నాయి. ఈ సంగతులు అంగీకరించుటకు మనసుంటే రాబో ఏలియా ఇతడే అనేది, ఏలియా అనేటటువంటి ఆ క్యారెక్టర్ పర్సనాలిటీ ఇక్కడ ఎందుకు వచ్చింది అనేది డౌట్ ఉంది సార్.
డౌట్ కాదు, మిగతా సువార్తల్లో కూడా మనకు అనిపించేది ఏంటంటే రాబోయే ఏలియా యోహాను ఒకరేనా కాదా అన్న ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్న శ్రీనివాస్ అడుగుతున్నారు, ఎవరైనా స్టడీ టీమ్ ఏలియా యోహాను ఒకడేనా కాదా అన్న మాట ఏమన్నా మీరు క్లారిటీ ఇవ్వగలిగితే బాగుంటుంది.
సార్ ప్రైజ్ లాడ్ సార్.
ప్రశాంత్ ప్రైజ్ లాడ్
సార్ ఇద్దరు అయితే ఒకటి కాదు సార్, అది వాక్యంలో కూడా ఏలియా కాదని మన యోహాన్ సువార్త మొదట అధ్యాయం 19-21 వచనంలో అక్కడ ఉంది సార్.
కాదు అని అంటాడు ప్రశాంత్. ఓకే, మిగతాలు మాట్లాడండి
అన్న. ఏలియా అంటే ఏలియా డైరెక్ట్ గా మళ్ళీ రీఇన్కార్నేషన్ అయినట్టు కాదు కానన్నా, లూకా 1:17 దేవదూత చెప్పినట్టు ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడే ఆయనకు ముందుగా వెళ్ళును. ఏదైతే ఓల్డ్ టెస్టిమెంట్ లాస్ట్ చాప్టర్ ఎక్కడ ఎండ్ అయిందో ఆ వ్యక్తి ఏలియా యొక్క ఆత్మ ఏలియా యొక్క శక్తి కలిగి ప్రభువుకు ముందెళ్తారు అని చెప్పి లూకా గారు రాశారన్న.
ఒకరే అంటావా కాదు అంటావమ్మా?
ఒకే వ్యక్తిత్వం కలిగిన మనుషులు అంటానన్నా, ఒక్క ఆయనే కాదు కానీ ఒక వ్యక్తిత్వం.
ఓకే, అంటే ఒక పని చేద్దామా, మలాఖీలో ఉన్న ప్రవచనం ప్రకారంగా ఇంకొక ఏలియా ఏమన్నా వస్తాడా?
కరెక్ట్ గా తెలియదు కానన్నా, రెవల్యూషన్ లో మాత్రం మేబీ 2% లో ఒక ఆయన ఏలియా అంటారు, నాకు తెలియదు అన్నా.
ఓకే, తనకు క్లారిటీ లేదు కానీ తను చెప్పగలిగింది ఏంటంటే యోహాను ఏలియాకు సేమ్ టు సేమ్ అని కాదు, లాంటి ప్రవక్త, అలాంటి ఆత్మ, అలాంటి శక్తి కలిగిన వాడు, ఆ పోలిక యోహానుకు ఉంది అని కూడా తన జ్ఞాపకం చేస్తుంది. ఇంకెవరైనా మాట్లాడతారా?
సిస్టర్తో ఏకీభవిస్తున్నాను. ఏలియా యొక్క లాంటి స్వభావము ఆత్మ కలిగిన వాడు, శరీరంలో కాదు కానీ ఆత్మను అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు.
అంతవరకు బానే ఉందమ్మా, ఆవిడకి స్పష్టత లేదు, అవునా కాదు చెప్పలేని అయోమయంలో ఉంది. నువ్వు ఎట్లా ఏకీభవిస్తున్నావు? అందుకోసం నీ స్టాండ్ మాట్లాడు.
యాక్చువల్లీ మనము పునర్జన్మ వీటిని వాటిని మనము నమ్మలేం కదన్నా. సో ఖచ్చితంగా ఇంకొక పర్సన్ పుట్టాడు అనడానికి చెప్పలేం, కానీ ఇచ్చిన దాని అక్కడ ఉన్నదాన్ని బట్టి అయితే ఏలియా వంటి స్వభావం కలిగిన వాడు కానీ ఏలియానే శరీర పరంగా కాదు అనేది నా అభిప్రాయం.
ప్రశ్న, ఈ రాబోయే ఏలియా వచ్చిన యోహాను ఒకటేనా కాదా? అవును కాదు తెలీదు అంతే మీ చెప్పేది. జయర్చర్స్ చేసమ్మా
సార్, ఇక్కడ యోహాన్ రాసిన సువార్త 1:19-21 అక్కడ ఉన్నవారు నీవు చదువుతాను సార్, నీవు ఎవడో అని అడుగుటకు యూదులు ఎరుసలేం నుండి
నేను కాదు అన్నాడమ్మా. నేను కాదు తెలియదు, నేను క్రీస్తుని కాదన్నాడు, ఏలియని కాదన్నాడు, ఇర్మియాని కాదన్నాడు, ఆయన ఉన్నాడు, దాని మీద డిపెండ్ అవ్వచ్చు. యేసు ప్రభు ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడేమో? ఈయన ఇలా అంటాడు, రాబోయే ఏలియా ఇత్తడే అని యేసయ్య చెప్పేస్తున్నాడు. మీరు యేసయ్య చెప్పిన మాట మీద ఈ ప్యాసేజ్ స్టడీ చేస్తే ఈ ప్యాసేజ్ మిస్టేక్ అని అవ్వండి, ఈ ప్యాసేజ్ సరిగ్గా అర్థమైతే మిగతా అన్ని క్లారిటీ వచ్చేస్తాయి. ఏమైనా మాట్లాడతారా? మనకి ఇద్దరు ప్రవచ పరిచర్యలు ఒకలాగే ఉన్నాయి. యోహాను పుట్టుక దగ్గర గబ్రియేల్ దేవతతో మాట్లాడిన మాటలు కూడా ఏలియాక ఆత్మశక్తి కలిగిన వాడు అని కన్ఫర్మ్ చేశారు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఏలియా ఇత్తడే అని చెప్పేశాడు. మిగతా సువార్తల్లో అతడు ఏలియా వచ్చేసి వెళ్ళిపోయాడు అని కూడా చెప్పేశాడు యేసు ప్రభు. ఏలియా వచ్చి వెళ్ళిపోయాడు అన్న మాట కూడా మాట్లాడేశాడు ఆయన. ఏమన్నా ఎవరైనా వాక్యాన్ని జ్ఞాపకం చేస్తారా? రైట్ రైట్, అది ఇక్కడే ఉంటుంది. ప్రభు ఏది వచ్చి వెళ్ళిపోయాడు అన్న మాట కూడా కన్ఫర్మ్ చేసేసారు. 17వ అధ్యాయం ఉన్నట్టు మీ మాట. రైట్, 12వ వచనం, ఏలియా ఇది వరకే వచ్చాను, ఆయన వచ్చేసాడు అని చెప్పేస్తున్నాడు అక్కడ ప్రభు. యేసుక్రీస్తు ప్రభు అన్ని ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చాడమ్మా. మీరు ఏసఐ మాటలు పట్టుకుంటే క్లారిటీ అవుతుంది. మీరు మళ్ళీ యోహాను కాదన్నాడు కాబట్టి కాదనొద్దు. ఆయనకి క్లారిటీ లేదు, ప్రభు క్లారిటీ ఇచ్చాడు కదా అని అంటాను. ఏమంటారు? పన్నెండవ వచనంలో ఉంది, వచ్చి వెళ్ళిపోయాడని మాట్లాడుతున్నాడు ఆయన. ఇతడే అని మాట్లాడుతున్నాడు ప్రభు ఇక్కడ. మనసుంటే అంటే మీరు అంగీకరించగలిగితే ఇది అని ప్రభు అంటున్నాడు, అని కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఇక్కడ మనసుంటే అన్న మాట దగ్గర కూడా ఈ సజీవ వాహినిలో చక్కటి వివరణ ఇచ్చారు. అంటే అక్కడ రాయబడ్డ మాట ఏంటి, ఆయన చాలా చక్కటి వివరణ ఉంది ఇక్కడ. ఇక్కడ ఏలియా ఇంకా రావాల్సి ఉందని వచ్చి అన్నిటినీ చక్కపరుస్తాడని చెప్పాడు. అయితే అన్ని చక్కబడాలని ప్రజలకు వారి నాయకులకు ఇష్టం లేకపోవడం వల్ల యోహాను అలా చేయలేకపోయాడు. వాళ్ళు చెయ్యాలి యోహాను ఆ పని, కానీ హేరోదు తీసుకునే పరిస్థితిలో లేడు, జనం కూడా చాలా మంది తీసుకుని బాప్తిస్మాలు తీసుకున్నారు కాబట్టి చేస్తాడు అన్న ప్రవచనం పూర్తిగా నెరవేరిందా అంటే కాదు అని చెప్పాలి. కానీ ఇంకా ఎవరైనా ఇంకొకరు వస్తారంటే లేదు, వచ్చేసాడు చేసేసాడు వెళ్ళిపోయాడు. అందుకే యోహాను ఎందుకు స్త్రీలు అందరి కంటే గొప్పవాడు, స్త్రీలు కనిన వాళ్ళు గొప్పవాడు, ఎందుకు ప్రవక్త కంటే గొప్పవాడు అంటే ఈయన గురించిన ప్రవచనాలు ఉన్నాయి ముందు, దాన్ని బేస్ చేసుకొని మనం యోహాన్ని మనం గొప్పగా అర్థం చేసుకోగలుగుతున్నాం. ఆయనే ఇక్కడ అవిశ్వాసం అయిపోయాడు అని కాదు, కానీ ఆయన క్లారిఫికేషన్ కోసం మాట్లాడి ఎక్కడ యేసు ప్రభు యోహాను తక్కువ చేయలేదు, అదొకటి జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ప్రశ్న అడిగిన స్త్రీను, నీకేమైనా క్లారిటీ వచ్చిందా లేదా మాట్లాడితే ముందుకు వెళ్తాం మేము.
సార్ సార్ క్లారిటీగా ఉంది సార్. యోహాను మన ఏలియా ఏదైతే ఆత్మ ప్రభావంతో పనిచేశాడో అదే హెచ్చరికతో ఆయన పనిచేశాడు అని చెప్పి అర్థం.
ఓకే, అద్భుతం, నీకు అర్థమైతే చాలు మా. ఇంకేమన్నా మీ పోర్షన్ ప్రశ్నలు ఉన్నాయా నవీన్?
సార్ యాక్చువల్ గా మలాఖీ 4:5 ప్రవచనం ఉంది సార్, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినం రాకమునుపు నేను ప్రవక్త
ఆ వాక్యం
ప్రవచనం పూర్తి చేసి ప్రవచనం నెరవేరిందని చెప్తున్నారు సార్.
దీని ఒక మాట నేనంటానంటే ముందు సమాధానాలు చెప్పండి, తర్వాత వాక్యాలు చదవండి, వివరం చెప్పండి, లేదా టైం సరిపోదు నాకు. ముందు మీరు చెప్పాలనుకుని చెప్పండి, చెప్పు ఏమని చెప్తున్నావు.
ప్రవచన నెరవేర్పు సార్, అది యేసుప్రభు కోట్ చేసింది, రాబో ఏలియా ఇతడే అని అన్నది ప్రవచన 4:5 సార్. మలాఖీ 4:5
ఇక్కడ ప్రవచన నెరవేర్పులో ఏం కనిపించట్లేదుగా.
రాబో అంటే అక్కడ ఏలియా అని పంపిస్తాను యోహాను నియమించిన దినం ముందు అని ఉంది సార్.
నేనేమంటానంటే ఇక్కడ ఏమైనా మలాఖీలో ఉన్న సేమ్ టెక్స్ట్ వచ్చి అది నెరవేరింది అని మాట్లాడితే నువ్వు ఇలా మాట్లాడాలి. అది ఉంటే ఇంకా క్లారిటీ ఉండేది, అలా లేదు ఇక్కడ మొత్తం. రైట్, ఆయన ప్రశ్నకి సమాధానం వచ్చింది, నువ్వు మళ్ళా బ్రేక్ లేకు ముందుకు వెళ్తావు. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా శ్రీను?
సార్ సార్ క్లియరెన్స్ సార్ క్లియరెన్స్ సార్.
నీ వాక్య భాగాలు ఇంకేం లేవు కదా?
ఇంకేం లేవు సార్, నాది కంప్లీట్
అయ్యింది. రైట్, నెక్స్ట్ నవీన్, నీ పోర్షన్ 16:17 వచనాలు మీద ఏమైనా మాట్లాడతావా? ఏమైనా అడగాల్సి మీకు డౌట్లు ఏమైనా ఉన్నాయా? నీకు డౌట్లే కాదు, మీరు దయచేసి గమనించండి, మీ డౌట్లు అడగకుండా మీ స్టడీ చేసిన విషయాలు చెప్పేస్తే మాకు టైం సేవ్ అవుతుంది. మాకు డౌట్ వచ్చింది, మేము ఆల్రెడీ చదువుకున్నాము, మాకు ఇలా అర్థమైంది, అద్భుతంగా ఉంటుంది, అలా కూడా చెప్పచ్చు మీరు.
సార్ నాకు డౌట్ ఏం లేదు సార్, ఇక్కడ సారం అర్థం చేసుకున్నాను సార్. ఏంటంటే దేవుడు ఏ ఉద్దేశంతో ఏం చెప్తున్నాడో అది అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు సార్. అర్థం చేసుకున్న వాళ్ళని చిన్నపిల్లలు అంటే బలహీన స్వభావంతో పోల్చారు కాబట్టి ఆ ప్రతి దాని యొక్క అర్థం తెలుసుకోవాలి, అంటే ప్రభు యొక్క ఉద్దేశం తెలుసుకోవాలని తెలుసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్.
యాక్చువల్లీ అర్థం కానీ పదజాలం ఉంది అక్కడ 17వ వచనంలో, పిల్లన గోవి ఊది తిని నాచిమాడలేదు, ప్రలాపించి తిని రొమ్ము కొట్టుకోలేదు, పిలుపులాటలాడుకుని పిల్లకాయలు. ఏమర్థమైంది ఒకసారి కొంచెం చెప్పు నాకు ఆ వాక్యం.
సార్ అంటే చిలక్క చెప్పినట్టు చెప్పాను అంటారు కదా సార్, అలా నా పిల్లని గురు ఊదితే మీరు అంటే నేను చెబుతూ ఉన్నాను ప్రతిదీ మీరు ఏకీభవించట్లేదు రెస్పాండ్ అవ్వట్లేదు అనే అర్థాలు వచ్చేలా తీసుకొచ్చారు సార్.
నవీన్ అభిప్రాయం మీద మీరు మాట్లాడతారండి, నాకు తెలిసి నవీన్ కి క్లారిటీ రాలేదు, ఏమన్నా క్లారిటీ ఇస్తారా 17వ వచనం మీద స్టడీ టీమ్? అనురాధ ఏలూరు నుంచి మళ్ళా యోహాను సువార్త మొదటి అధ్యాయం కోట్ చేసి మాట్లాడుతున్నారు, మేము ఆల్రెడీ మాట్లాడేసాం అది యోహాను చెప్పిన అభిప్రాయం నేను కాదు అని అన్నాడు, కానీ యేసుక్రీస్తు ప్రభు బోధల్లో ఇతడే అని చెప్తున్నాడు, అతడు వచ్చేసి వెళ్ళిపోయాడు అని చెప్తున్నాడు. మీకు మనసు ఉంటే మీరు అంగీకరించగలిగితే ఇతడే యోహాను అని చెప్తున్నాడు ఏలియా అంటున్నాడు కాబట్టి యోహానే రాబో ఏలియా అని మేము తీసుకుంటున్నాం, మీరు అర్థం చేసుకోవాలి. 17వ వచనం మీద స్టడీ టీం ఏమైనా మాట్లాడతారా?
అన్నా ప్రభు గారు యోహాన్ గురించి చెప్పారు, చెప్పిన తర్వాత కాంటెంపరీలో ఉన్నదాన్ని చూపిస్తూ చెప్తున్నారన్న. ఏమని ఆ కాంటెంపరీలో, మొదటి శతాబ్దం కాంటెంపరీలో పిల్లలు ఆటలాడుకుంటూ పెద్దవాళ్ళని ఇమిటేట్ చేస్తూ వాళ్ళు సంత వీధిలో డాన్స్ చేయటము, ఫ్లూట్లు ప్లే చేయటము, తర్వాత ఫ్యూనరల్స్ అప్పుడు ఆ విషాదకరమైన పాటలు పాడటం, అలా చేస్తూ పక్క వారిని పిలిచినప్పుడు వాళ్ళు రావట్లేరు అన్నదాన్ని ప్రభువారు చూపిస్తూ ఏం చెప్తున్నారంటే, బాధాకరంగా చెప్పినా మీరు తీసుకోవట్లేరు, సంతోషకరంగా చెప్పినా తీసుకోవట్లేరు, అలా చెప్పినా మీకు అర్థం కావట్లేదు, ఇట్లా చెప్పినా మీకు అర్థం కావట్లేదు. యోహాన్ చెప్పాడు ఒక జడ్జిమెంట్ వస్తుంది అని, వయలెంట్ గా అంటే గట్టిగా చెప్పారు, అది మీరు తీసుకోలేదు, నేను వచ్చి సాఫ్ట్ గా చెప్తున్నాను. అంటే మెస్సయ్యకి వాళ్ళు చూసిన టూ డైరెక్షన్స్ నుంచి అన్న, నేను పాపలతో తింటు విందు చేస్తున్నారు అని నన్ను అంటున్నారు తప్ప ఇలా చెప్పినా అర్థం చేసుకోవట్లేరు, అలా చెప్పినా అర్థం చేసుకోవట్లేరు అని చెప్పినట్టు అనిపించింది అన్న. థ్యాంక్ యూ.
నాకు కృపా బెనర్జీ సరే ఇంకెవరన్నా మాట్లాడతారా? కొంచెం మీరు ఆలోచించండి, పిల్లల గ్రోవి ఊదితుంది ఎవరు, నాట్యం ఆడంది ఎవరు, ప్రవాహించుతుంది ఎవరు, రొమ్ము కొట్టుకున్నది ఎవరు? ఇక్కడ సబ్జెక్ట్ గా యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు చెప్తున్నాడు, పిల్లల గ్రోవి ఊదేది యోహాను లేకపోతే యేసయ్య అని తీసుకోవాలా, పిల్లల గ్రోవి ఊదేది జనం అని తీసుకోవాలా, మీరు ఎట్లా తీసుకుంటున్నారు? ఇక్కడ కృప
అన్న అన్న పిల్లల గ్రోవి ఊదేది యేసయ్య అట్లా తీసుకోవడం కంటే కూడా అక్కడ ఒక మాట ఉంది అన్న, పిల్లపు లాటలు ఆడుకుని పిల్లకాయలను పోలి ఉంది అని. సో అట్లాంటి ఆర్ట్స్ అది ఒక పారా ఏమంటారు ఎనాలజీ లాగా ప్రభు చూపిస్తున్నట్టు అనిపించింది అన్న.
అనాలజీలో సబ్జెక్ట్ ఎవరని అడుగుతున్నాను ఇక్కడ, మేము పిలిస్తే మీరు రావట్లేదు, మేము వాయిస్తే మీరు ఆడతా లేదు అని ఎవరు అంటున్నారు ఈ మాటలు?
సార్ యేసుక్రీస్తు సువార్త చెప్తున్న వాళ్ళ తరపున మాట్లాడుతున్నారు సార్, మేము చెబుతున్నాము మీరు హార్డ్ గా చెబుతున్నాము సాఫ్ట్ గా చెప్తున్నాము, ఎలా చెప్పినా మీరు దాన్ని రిసీవ్ చేసుకోవట్లేదు, మీరు చిన్నపిల్ల స్వభావం కలిగి అంటే బలహీన స్వభావంతో ఉన్నారు, అంగీకరించే పరిస్థితుల్లో లేరు అని చెప్తున్నారు సార్.
అలాగే అనిపించింది కానీ వాస్తవానికి అది కాదు అని కమెంటేటర్స్ అంటున్నారు. ప్రశాంత్ మాట్లాడు త్వరగా
సార్. అదే సార్, 15, 16లో కూడా కొనసాగింపుగా ఆయన పోలికి పోలుస్తా ఉన్నాడు కదా సార్, ఈ తరం ఎవరు అనే మాట మాట్లాడుతా ఉన్నాడు సార్. దాన్ని బట్టి యేసుక్రీస్తే మాట్లాడుతున్నాడని నేను కూడా ఏకీభవిస్తున్నా సార్.
ఏకీభవించి కానీ నన్ను చెప్పనే, ఇక్కడ ఈ తరం వారిని దేంతో పోలుతును అన్న మాటల దగ్గర కమెంటేటర్ ఈ సజీవ వాహనం ఏమనిచ్చారంటే, ఆ కాలంలో మనుషులు బహుశా పరిచయులు సర్దికాయల గురించి మాట్లాడుతున్నాడు, పెళ్లి భూస్థాపన ఆటలాడుకుని చిలిపి పిల్లల్లాగా ఉన్నారు ఎవరు? పరిచయులు సర్దుకాయలు. వారి పాటకు యోహాను నాట్యం చేయడని, తాము కోరితే యేసు ఏరవడని వారు ఫిర్యాదు చేస్తున్నారు. వారు దేవుని సందేశాన్ని దాన్ని తెచ్చిన వారిని స్వీకరించలేదు, ప్రతి దాన్ని వారు నిరాకరించారు, ఏది వారికి సంతోషం కలిగించలేదు. అలాంటి వారు మతాన్ని ఆట వస్తువుగా భావిస్తారు, వారి అంతరంగంలో యథార్థత లేదు, దేవుని మనిషి భోజనం చేస్తే అది వారికి ఆనందం కలిగించదు, చేయకపోయినా వారికి ఆనందం లేదు. మనుషుల్లో మహనీయుడైన యేసు వర్ణించిన వ్యక్తిని గురించి అసలు ప్రభుని గురించి వాళ్ళు ఎలాంటి మాట్లాడారో చూడండి. ఇక్కడ ఈ పరిచయులు సద్దుకయ్యలు మేం చెప్పినట్టుగా మీరు ఉండాలి అని యోహాను అంటున్నారు, మేము అనుకున్నట్టుగా నువ్వు లేవేంటి అని యేసుక్రీస్తు ప్రభుని అంటున్నారు. వీళ్ళు ఎలా ఉన్నారంటే పిల్లల్లా వినబడుతున్నారు. వీళ్ళకి నచ్చినట్టుగా యోహాను ఉండడు, వీళ్ళకి నచ్చినట్టుగా యేసుక్రీస్తు ప్రభు ఉండడు అని సజీవ వాహినిలో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏమన్నా మాట్లాడతారా? ఇది యేసుక్రీస్తు ప్రభు పిల్లలుగా ఉదితి జనం ఆడడం కాదు, వాళ్ళే పరిచయులు శాస్త్రులు వాళ్ళు అంటున్నారు మేము చెప్పినట్టుగా మీరు లేరేంటి, మేము అనుకున్నట్టుగా మీరు లేరేంటి అంటున్నారు. అది ఇక్కడ రాయబడుతున్న మాట 16 వచనం. ఈ తరం వారిని దేనితో పోల్తాను, వారి సొంత వీధుల్లో కూర్చునుండి ఈ ఇలాంటి పనులు చేస్తూ మీరు ఇలా లేరేంటి అని అడుగుతున్న పిల్లకాయల్లా ఉన్నారు అని అంటున్నాడు. ముందుకెళ్దాం మరి, ఇది ఎవరి పోర్షన్? నది, నీకేమన్నా కొంత క్లారిటీ వచ్చిందా?
సార్ వచ్చింది సార్, వచ్చింది సార్.
అద్భుతం, నీకు వస్తే నెక్స్ట్ చివరి పోర్షన్ 18-19 ఏలియా ఏమైనా మాట్లాడతావా నీ పోర్షన్ లో? నీ క్లారిటీ
సార్, వందనాలు సార్. సార్ 19 వర్షన్ లో సార్, ఆయనను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందినను. అంటే సార్ నేను ఎలా అర్థం చేసుకుంటున్నానంటే ఆ దేవుడు ఆయన జ్ఞానం ద్వారా మరి యోహాను గారిని యేసు ప్రభును పంపించినప్పుడు ఆ దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానం ద్వారా వారి పరిచర్య విషయంలో ఆ ఫలితాలు పొందినారు సార్. ఎట్ ఎ టైము విమర్శలకు కూడా పొందినప్పుడు దాన్ని ఫలితాలుగా వాళ్ళు తీసుకోలేదు సార్, దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని ఫలితాలుగా తీసుకున్నారని నేను అర్థం చేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, ప్రెజలర్ సార్.
అర్థం కాల నువ్వు చెప్పింది, కొంత మన భాష మార్చి మా వారికి భాషలు ఏమైనా మాట్లాడితే బాగుంటది
సార్.
మొత్తానికి క్లారిటీ ఉంది. ఓకే, మాట్లాడు
మాట్లాడు సార్. ఉంది సార్, థ్యాంక్ యూ సార్.
రైట్, జనరల్ గా 19వ వచనంలో మనం టైం లేదు కాబట్టి నేను కంక్లూడ్ చేస్తున్నాను. వాళ్ళు ఏమని పేరు పెట్టారట, భయంకరమైన పేర్లు పెట్టారు. యోహాన్నేమో దెయ్యం పట్టినోడు అన్నారు, యేసుక్రీస్తు ప్రభును కూడా దయ్యం పట్టణం అన్నారు. ఎందుకు అలా అన్నారు? మేము అనుకున్నట్టుగా మీరు లేరు, మేము మాకు నచ్చినట్టుగా మీరు బోధ చేయట్లా, మీరు మమ్మల్ని ఖండిస్తున్నారు. లేకపోతే వాళ్ళు యాక్సెప్ట్ చేయలే, యోహాన్ యాక్సెప్ట్ చేయలేదు, యేసైన కూడా యాక్సెప్ట్ చేయలే. ఇప్పుడు ఇక్కడ యోహాన్ ఏమో తింటలేదు కాబట్టి దయ్యం పట్టినోడు తినకుండా బతికేస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారట. అంతే తప్ప దాన్ని ఏమి వాళ్ళు పాజిటివ్ గా చూడడం లేదు. 19, యేసుక్రీస్తు ప్రభు వాళ్ళతో కలిసి తింటా ఉంటే వాళ్ళు ఏమంటారు, ఈయన తిండిపోతూ మజ్జిపాని, పాపులకు శుంకరులకు స్నేహితుడు. ఈయనేమో తింటా ఉంటే తిడుతున్నారు, ఆయన తినకపోతే తిడుతున్నారు. కాబట్టి 19 వచనం ఏమంటారు, మీరు అంగీకరించారా అంగీకరించలేదా అన్న దాన్ని బట్టి సత్యం ఆధారపడి ఉండదు. సత్యం సత్యమే, జ్ఞానం జ్ఞానమే, జ్ఞానం జ్ఞానం అని దాని క్రియలు బట్టి తీర్పు పొందును. కాబట్టి యోహాను చంపేశారు కదండి, యేసుక్రీస్తు ప్రభు సిలివేశారు కదండి, కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కరెక్ట్ కాదు, యోహాన్ కరెక్ట్ కాదు అని మనం అనలేం. జనం కరెక్ట్ కాదు, వాళ్ళకి తగ్గట్టుగా దేవుడు మారిపోడు. వాళ్ళు మారడానికి బదులు వాళ్ళు వ్యతిరేకంగానే బిహేవ్ చేశారు. దాన్ని 19వ వచనం కామెంటరీలో ఇచ్చారు. 19వ వచనం కామెంటరీలో ఈ మాటలు బాగున్నాయి, పాపములో మునిగి నశించిన వారి పట్ల యేసు ప్రభు ప్రేమ చూపకపోతే ఎవరికి ఆశాభావానికి ఎలా నిజమైన ఆధారం ఉండేది కాదు. వీరి నేరారోపణను సరైన రీతిలో గనుక అర్థం చేసుకుంటే అది పాపులు పాలిట రక్షకుడిగా యేసు ప్రభును అమితంగా మెచ్చుకున్నట్టు లెక్కలోకి వస్తుంది. యోహానును యేసు ప్రభును పంపడంలో దేవుడి జ్ఞానం, వీరిద్దరు తమ పరిచయంలో కనపరిచిన జ్ఞానం, వారి సాధించిన ఫలితాలను బట్టి అర్థమవుతుంది. ఈ చివరి మాట, బుద్ధి లేని మనుషులు ఫిర్యాదులు ఎన్నైనా దాన్ని మార్చలేవు. ఇంతవరకు మనం వచ్చిన వెంబడి వచ్చిన అన్ని అర్థం చేసుకుంటూ వచ్చేసాము. మనం ప్రశ్నలు కూడా క్లారిఫై చేసేసుకున్నాము. ఇక మనం మాట్లాడాల్సింది ఏంటంటే కాంటెక్స్ట్ మాట్లాడాలి, సందర్భం ఏమైనా ఒక మాటలో మాట్లాడగలిగితే సరిపోద్ది. అప్లికేషన్ మాట్లాడాలి, ఆ రెండు మాట్లాడితే మనం త్వరగా ముగించుకోవాలి. మాట్లాడతారా, కాంటెక్స్ట్ మాట్లాడతారా? సందర్భం మాట్లాడతారా?
యేసు ప్రభు ఆయన శిష్యులకి సువార్త చేయడానికి ముందు ఇచ్చిన నియమావళి చెప్పడం కంప్లీట్ చేసి ఆయన బోధించడానికి బయలుదేరినారు సందర్భం అన్న.
ఆయన బోధించడానికి బయలుదేరి ఉన్న సందర్భం కాదు అనుకుంటున్నాను. అది 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 అంత ఎఫెక్టివ్ గా లేదు. ఇంకేమన్నా హెల్ప్ మాట్లాడతారా సందర్భం? ఇంకేమైనా మాట్లాడతారా సందర్భం?
ఆయన బోధించడానికి వెళ్ళినప్పుడు యోహాను శిష్యులు వచ్చి అడిగినప్పుడు
మెయిన్ పాయింట్ ఏంటంటే యోహాను శిష్యుల ప్రశ్నకు ఆయన చెప్తున్న సమాధానాలు. యోహాను శిష్యులు వచ్చి ప్రశ్నిస్తే యేసు ప్రభు చెప్తున్న సమాధానాలు అంటే మొత్తం మనం ఆ మూలాన్ని పట్టుకోగలుగుతాం. బాగుంది, అక్కడతో ఆగిపోదాం. అప్లికేషన్లకు వెళ్ళిపోదాము. చాట్ బాక్స్ లో నాకు తెలిసి అందరికి న్యాయం చేశాను, ఈయన ఏదో న్యాయం చేయలేదట. శామ్యూయేల్ అంటాడు, శామ్యూయేల్ ఏమంటాడంటే 18వ వచనంలో తింటాలిది కాబట్టి దెయ్యం పట్టినోళ్ళు అని అన్నారు. ఈయన అంటాడు తిండిబోతులు తాగుబోతులు దయ్యం పట్టిన వాళ్ళ, అలా చేయని వారు దయ్యం పట్టిన వాళ్ళ. వాస్తవం మనకేమర్థం అవుతుందంటే దొంగ మిగతా వాళ్ళని చూసి వాడు దొంగ అని అంటున్నాడు. ఎలాగైతే పక్కల మీద నిందలేస్తారో అట్లాంటి స్వభావంతో శాస్త్రులు పరిచయలు ఉన్నారని మనకు అర్థమైంది. ఓకే, మాకు తెలిసి చాట్ బాక్స్ న్యాయం చేశాం బాబు. చాట్ బాక్స్ లో ఉన్నాయి పట్టించుకోకుండా లేం, కానీ మిగిలిపోయినంటే నాకు తెలిసి ఏమీ లేదు, అన్ని మేము మాట్లాడగలిగాం. నీ ఒక్క ప్రశ్న కూడా నీ సంతోషం కోసం మాట్లాడేశాం. ఒకసారి అప్లికేషన్స్ మాట్లాడదాం వరుసగా. ఎవరు మీ వాక్యంలో నుంచి అప్లికేషన్ తీసుకోవాల్సిన అవసరం లా, ఈ 19వ వచనాల్లో నుంచి అప్లికేషన్స్ మాట్లాడవచ్చు. అట్లాగే పార్టిసిపెంట్స్ కూడా జరిగిన డిస్కషన్ బట్టి మీ జీవితాలకు ఎట్లా అన్వయించుకుంటున్నారో కూడా మీరు మాట్లాడవచ్చు. చాట్ బాక్స్ లో మీ అప్లికేషన్ తెలియజేయండి. మీ అప్లికేషన్ కొరకు, ఈ స్టడీ టీమ్ లో తీసుకున్న అప్లికేషన్ కొరకు ప్రార్థన చేసుకుని మనం ఈ బైబిల్ స్టడీని మళ్ళా హ్యాండ్ ఓవర్ చేద్దాం సమయాన్ని. వరుసగా కృపా బెనర్జీని అప్లికేషన్ మాట్లాడతావా
అన్న? ఏ పరిస్థితిలో గాని ప్రభువుని బట్టి నేను అభ్యంతర పడకూడదు అని తీసుకుంటున్నా.
బాగుంది. తర్వాత ప్రశాంత్.
నేను కూడా ఏ విషయంలో కూడా అభ్యంతర పడకుండా నేను విశ్వాసంతో ముందుకెళ్లాలని తీర్మానం చేసుకుంటా.
నిన్న ఆల్రెడీ చెప్పా, కాదు విరిగిపోయినా అభ్యంతర పడతలేదన్నావు, చాలా బాగుంది. రామూర్తి, ఈ రోజు రామూర్తి పూర్తిగా మోగపోయినట్టున్నాడు, ఏం మాట్లాడలా. రామూర్తి నేను అన్బిట్ చేయాలని చూడండి. తర్వాత జయర్ రిచర్డ్ సార్.
సార్ ప్రైజ్ లార్డ్ సార్. సార్ నేను కూడా ప్రభు విషయం ఏ విషయం కూడా అభ్యంతర పడకూడదని తీర్మానం తీసుకుంటున్నాను సార్. ప్రైజ్ లార్డ్ సార్.
అందరూ ఒకటే తీర్మానాలు తీసుకుంటున్నారు, ఆ ఒక్క మాట విన్నట్టున్నారు, మిగతా మాట నిద్రపోయినట్టున్నారు. జయర్ రిచర్డ్
సార్. ప్రైజ్ లార్డ్ సార్. ఇక్కడ కొన్ని విషయాలు నాకు డౌట్ గా ఉండేటివన్నీ నేను క్లియర్ చేసుకుంటా అర్థం చేసుకుంటూ వచ్చాను సార్. అంతే సార్.
మీరు ఏం అర్థం చేసుకున్నారు కాదు, అప్లికేషన్ లో మీరు ఏమి అన్వయించుకున్నారు?
అన్వయించుకోవటం అదే సార్, అవిశ్వాసంగా ఉండకూడదు అనే వేరే, నేను కూడా సేమ్ అట్టనే తీసుకున్నాను సార్.
అట్లాగే అవిశ్వాసంగా ఉండకూడదు, బాగుంది. తర్వాత కొర్నేలి.
సార్ పర్లోక రాజ్యం ఊరికి రాదు, కానీ నేను నా పాపాలను వదిలిపెట్టి ఎటువంటి కష్టం వచ్చిన వెనక దక్కకుండా పరిచయలు కూడా సాకులు చెప్పకుండా నిర్లక్ష్యం లేకుండా ముందుకు సాగుతానని గట్టిగా పట్టుకుని ముందుగా సాగుతానని నేను నిర్ణయం తీసుకున్నాను సార్. ప్రజలు
పర్లోక రాజ్యం గట్టి కౌగిలించుకోవాలి, ఎన్ని శ్రమలు వచ్చినా సరే వదిలిపెట్టకూడదు అని తీసుకున్నాడు. బాగుంది, చాలా బాగుంది. తర్వాత శ్రీనివాస్.
సార్ ప్రజల సార్, అది యోహాను గారు ఇచ్చిన హెచ్చరికలు అదే విధమైనటువంటి హెచ్చరికలతో సువార్తను ప్రకటించాలని తీర్మానం.
అప్పుడు యోహాను చంపినట్టుగా మనల్ని చంపేసినా పర్లేదా
సార్? ఇప్పుడు మరి చంపుతున్నారుగా సార్, ఇప్పుడు అర్థసాక్షులు కూడా అవుతున్నారుగా. అంటే అలాంటి అంటే ఆయన
యోహాన్లా చావడానికి సిద్ధపడి తీసుకుంటున్నారా అని అడుగుతున్నాను.
అదే సార్, అదే అదే హెచ్చరికలు ఖండించటం, ఆయన హెరోదు విషయంలో హెచ్చరించినట్లుగా ఖచ్చితమైనటువంటి సువార్త చేయాలనుకుంటున్నా సార్.
మరి ముందు అధ్యాయంలో పాముల వివేకంగా చెప్పాలన్న మాటని ఏమని అర్థం చేసుకోవాలి
సార్?
నేనేమంటాను సార్, మీ అప్లికేషన్ బాగుంది కానీ వ్యవహారం చెప్పినట్టుగా చెప్పి త్వరగా చచ్చిపోతాను అని కాకుండా మనం పరిచయం చేయాలి. కొంచెం బాగుంది, మీ ఆలోచన బాగుంది కానీ ఆవేశం కాదు, కానీ ఆ వివేకంగా చేయమన్న మాట కూడా మీరు ఆలోచించాలి. బాగుంది. తర్వాత నవీ
సార్, జ్ఞానం జ్ఞానం అని తన క్రియలు నేర్పుడు అది తీసుకుంటున్నాను సార్. అంటే అజ్ఞానమైన బోధలు ఉన్నాయి కాబట్టి ఏది సరైన బోధో దాన్నే తీసుకుంటాను. అందరూ ఒకవైపు వెళ్తున్నారని అటువైపు వెళ్ళను సార్.
బాగుంది. మెజారిటీని వెంబడించను, సత్యాన్ని వెంబడిస్తాను. బాగుంది, అప్లికేషన్ బాగుంది. తర్వాత ఏలియా
సార్. వందనాలు సార్. సార్ సార్ దేవుని పనిలో విమర్శలు వచ్చినప్పుడు ఆ దేవునిపై ఆధారపడి ఆ దేవుని పని చేయాలని నిర్ణయించుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్.
విమర్శలు హింసలు వస్తాయి, అయినా అభ్యంతర పడకుండా లేకపోతే అలకడి చేయకుండా చేయాలి. బాగుంది బాగుంది, మీరు చక్కగా అప్లికేషన్స్ కూడా తీసుకోగలిగారు. ఈ చాట్ బాక్స్ లో ఉన్న వాళ్ళు ప్రశ్నలు అడగడం మాత్రమే మా పని. మేము దేన్ని వంట పట్టించుకోము, దేన్ని మా అప్లికేషన్ గా తీసుకోవన్నట్టుగా ఉన్నది మీ పద్ధతి. ఏమీ అప్లికేషన్ పంపించట్లా. సుసన్న తాను పంపించింది, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా నేను అనుకున్నట్టుగా లేకపోయినా నేను అభ్యంతర పడను అని అంటుంది. స్వరూప ఓడియాకు తాను అప్లికేషన్ తీసుకున్నారు, ప్రభు విషయంలో అభ్యంతర పడవద్దని మతాన్ని ఆచరించకుండా ఏసైని అనుసరించాలని అనుకుంటున్నాను. బాగుంది. రాజా రమేష్ అంటాడు, సువార్త వినేవాడిగా ఉండాలనుకుంటున్నాను, వినేవాడిగా ఉండాలనుకుంటున్నాను. ముగ్గురే ముగ్గురు వచ్చిన 538 ముగ్గురే ముగ్గురు అప్లికేషన్ తీసుకున్నారు. అప్లికేషన్ తీసుకోకపోతే మీరు ప్రార్థన చేసుకోలేరు, మీకు అది కనెక్ట్ కూడా కాదు. శామ్యుయేలు అంటాడు, అభ్యంతరం లేకుండా ముందుకు సాగాలి. బాగుంది, మనం ముగించుకుందాం. స్టడీ టీమ్ నుంచి ఒకరు అప్లికేషన్స్ కూడా ప్రార్థన చేయండి, పోర్షన్ బట్టి క్లుప్తంగా ప్రార్థన చేయండి. సమయం తిరిగి అడ్జస్ట్ గారికి అప్ చెప్పడానికి ముందు ఈ మాటల ఫలింపు కొరకు ప్రార్థన. సారీ నీలు మర్చిపోయాను, చెప్పమ్మా.
అనజీ దేవుని చిత్తాన్ని నెరవేర్చే జీవితం జీవించాలని ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెనకడుగు వేయకూడదని చెప్పేసి నేను అన్వయించుకుంటున్నాను.
ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెనకడుగు వేయకూడదు, మంచి అన్వయింపు. హాము టీచర్ గారు అంటారు, ఐ ఆమ్ వెయిటింగ్ పేషెంట్లీ అండ్ రిసీవ్డ్ వాట్ గాడ్ హ్యాడ్ ప్రామిస్డ్. ఎందుకు అట్లా తీసుకున్నారు, ఐ ఆమ్ వెయిటింగ్ పేషెంట్లీ, కొంచెం తెలుగులో రాసినా మాకేమన్నా అర్థమవుతుంది, టీచర్ గారు కదా తెలుగులో రాయొచ్చు. మనం విధేయులమా లేదా అనేదే ముఖ్యం. ఇక్కడ స్టేట్మెంట్స్ కాదు, అప్లికేషన్స్. నేను విధేయురాలుగా ఉండాలనుకుంటున్నాను, నేను అంగీకరించాలనుకుంటున్నాను, అట్లాంటి అప్లికేషన్స్ అవుతాయి. ఒకరు స్టడీ టీమ్ నుంచి ప్రార్థన చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను.
పరిశుద్ధుడునో నీతిమంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవ, మహోన్నతుడు విప్రభ, నాయనా నీ వాక్యంలో ఉన్నటువంటి నాయనా సంగతులు, నాయనా మరుగై ఉన్నటువంటి విషయాలు ప్రభ తండ్రి, నీ వాక్యాన్ని పట్టుకోవటానికి కూడా నాయన బైబిల్ గ్రంథాన్ని ఆయన చదవటానికి కూడా యోగ్యత లేనటువంటి మాకు మీ గ్రంథాలను ప్రభ ఈ వేకు జామునే తండ్రి మా చేతుల్లో పెట్టి ఆయన ఎంత ప్రేమతో మమ్మల్ని ఒక్కొక్క ఆయన వచనాన్ని మీరు వివరించినటువంటి విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. నిజంగా ప్రభ ఆయన ఎక్కడా లేనటువంటి ఆయన ఆయన గొప్ప ఆయన స్టడీ చేసేటటువంటి అవకాశాన్ని ప్రభా మీరు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా నాయన ఈ కాంటెస్టులో నాయన మీరు మాకెన్నో విషయాలు సందేహాలను తీర్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా నాయన ఆయన మారు మనసు గురించి, నాయన రాబోయేటటువంటి ఉగ్రత గురించి నీ దాసుడు ఎంత తండ్రి ఆయన వైరాగ్యంతో పట్టుదలతో నాయన ఒక మండుచు ప్రకాశించున్నటువంటి నాయన ఆయన ఒక అగ్ని వలే తండ్రి ఆయన ఈ లోకంలో చేసినటువంటి పరిచర్య ఆయన పాపం మీద ఆయన చేసినటువంటి హెచ్చరికలు ప్రభు, నాయన రాజులు సైతం నాయన భయపడక హెచ్చరించినటువంటి విషయాలు ప్రభు నీ దాసుడు ప్రభు నాయన 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 బాప్తిస్మిచ్ యోహాన్ గారి యొక్క నాయన ఆ యొక్క పర్సనాలిటీని తండ్రి నాయన ఆయన అనేకమైనటువంటి సందేహాలను ప్రభు ఈ స్టడీలో నేర్చుకోవడానికి మీరు కృప చూపించినందుకు మీకే వందనాలు స్తోత్రాలు ప్రభు. కేవలం నేర్చుకోవడం మాత్రమే కాకుండా దాన్ని నాయన ఇంప్లిమెంట్ చేయడానికి, పాటించడానికి, ఆచరించడానికి, జీవించడానికి కృప దయచేయండి. లోకంలో ప్రభా భయంకరమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉండగా ప్రభా దానికి అనుగుణంగా మేమందరం మీ యొక్క పనిలో ముందుకు సాగడానికి కృప దయచేయండి తండ్రి. ఈ బైబిల్ స్టడీని ఇంకా ప్రభా మీ యొక్క ఆత్మ సహాయంతో ఇంకా బలంగా జరిగించండి. అనేక మంది తండ్రి మనోనేత్రాలు తెరవబడ్డానికి స్టడీ ధ్యానిస్తున్నప్పుడు తండ్రి అనేక మంది మారు మనసులోనికి, పశ్చాత్తాపంలోనికి, ప్రభాని రాజ్యానికి సిద్ధపరిచే విధంగా ఇంకా ముందుకు నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్.